మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనమందరము కూడా ఒక విశేషమైనటువంటి జీవితాన్ని నేర్చుకోవాలి. అదే మీరు ఎన్నిసార్లు వింటున్నా కొత్తగానే ఉంటుంది. అది ఎప్పుడు గుర్తుంచుకోండి మనం. ఎందుకంటే ఇంతవరకు మన జీవితంలో మోక్షము అనే మాట వింటే ఏంటంటే ఈ భౌతిక జగత్తు వదిలేద్దాం, ఎందుకు పనికిరానటువంటి ఈ జీవితం, అసహ్యకరమైనటువంటి జీవితం. ఆధ్యాత్మిక యొక్క భాషలో ఎక్కువగా తెలిసేటటువంటి విషయం అది పనికిరాదు ఈ జీవితం. ఏం చేసుకుందాం, ముక్తి తీసుకుందాం, మోక్షం తీసుకుందాం, అది తప్పు. మీకోసం ఈ పృథ్వీ ఇవ్వబడలేదు అనేది మర్చిపోతాం మనం. మన గురించి మనం చాలా గొప్పవాళ్ళము అని వింటాం. 84 లక్షల పృథ్వీ మీద ఉండేటటువంటి జాతులలో మనిషి ఒకటి. మనిషి ఒక్కడు లేడు పృథ్వీ మీద. 84 లక్షల జాతిలో ఒకడు. నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఎందుకంటే మనిషికి విలువ పృథ్వీ పృథ్వీ మీద. ఉండేటటువంటి జీవితంలో పృథ్వీ గురించి ఆలోచిస్తే మనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. 84 లక్షల జాతులు ఉన్నాయి, అందులో నువ్వు ఒకటివి. చేత మొత్తం మనో జాతి లేకపోయినా ఇంకా 83,99,999 జాతులు ఉన్నాయి పృథ్వీ మీద. అవి జీవిస్తున్నాయి. నువ్వు ఉన్నావు, నువ్వు చేస్తుంది ఏంటి అదో పని. పృథ్వీలో ఏదైనా ఉంది, పెట్రోల్, పెట్రోలియం, పెట్రోల్ పిక్కుంటున్నాం పృథ్వీ నుంచి. నీకేమిందిరా దమ్ము పృథ్వీ నుంచి. పెట్రోల్ అలాగ నువ్వు లాగేస్తూ లాగేస్తూ నువ్వేదో పెట్రోల్ అన్ని తయారు చేసి ఏదైనా ఉపయోగ పని అన్ని చేస్తున్నావా? కాలుష్యం ఇస్తున్నావు. చస్తున్నారు మనుషులు. చాలా విదేశీ జీవితాలలో కారు వెళ్తూ 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 కారు ఆపుతారు. ఓ 10 కోట్లు 10 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు నాకు కొంత దూరం తర్వాత ఆగిపోతారు వాళ్ళు. ఆగి పక్కన ఒక చోటకు వెళ్ళి ముక్కులో ఆక్సిజన్ తీసుకుని అక్కడ పెట్టి మళ్ళా పోతారు. మన దేశంలో కూడా హైదరాబాద్, ఢిల్లీ, మద్రాస్, బాంబే చేస్తున్నారు మనిషి. ఒకే చోట ఉన్న నీళ్ళందరినీ కూడా మంచి నీళ్ళకి, వృద్ధిలో ఉన్నటువంటి నీళ్ళని ఇదివరకు 30-40 అడుగుల లోతులో కూర్చో ఉంటే నీళ్ళు వచ్చేసేది. ఇప్పుడు 800-1000 అడుగుల దూరికి నేను నీళ్లు వెళ్ళిపోతే కానీ నీళ్లు రావటాను. మీకేం భయం ఏంటి లేదురా, ఏమవుతుందో ఇక్కడని. ఇప్పుడు బతికే ఉన్నాం కరెక్టే. ఇంకో 50, 60, 100, 2000 సంవత్సరాలలో మనందరం చస్తాము అన్న విషయం అర్థం అవటం లేదా? ఇప్పుడు ఇంకా చాలా చికాగ్గా ఉంది. ఇప్పుడు ఎక్కడున్నా ఇక్కడి నుంచి కాస్త ఢిల్లీ అలాంటి ఊళ్ళో ఉంటే కళ్ళల్లోంచి ఎర్రబట్టం ఊపిరిపించుకోవటానికి దగ్గు అది అప్పుడే స్టార్ట్ అయిపోయింది, వచ్చేసింది. అయినా అక్కడే ఊపిస్తున్నాం కదా మనం. ఏంటిరా ఈ జీవితాలు అంతేత. నువ్వు గుర్తుంచుకో ఇదంతా చెప్తే మనకేదో పెద్ద గొప్పతనం చేస్తా చేస్తావురా. నువ్వు మొత్తం మానవ జాతి చచ్చిపోతుంది, ఏమవుతుందిరా పృథ్వీకి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నువ్వు మానవ జాతి మీద ఊపి కొట్టుకోవడం, చచ్చిపోవటం, కాలుష్యం ఉండటం, ఓజోన్ పొర రంధనం ఏర్పడింది పైన. మీకు అసలు తెలియదు కూడా, చెప్పినా అర్థం కాదు ఏమిటో. సైంటిస్టులు తెలిసేది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. సముద్రపు యొక్క మట్టము ఏమో చెప్పలేను, ఇప్పుడు ఒక అడుగు పెరుగుతుంది సముద్ర మట్టము. ఏమవుతుందో సముద్రం మట్టం ఒక అడుగు తెలిసే ఏమవుతుందో, అసలు మీకు భయమే తెలియదు కదా. అయితే మీకు భయాలు ఏం లేవు కనుక హాయిగా ఉన్నది. కానీ మీకు అది మీకు తెలిసినా తెలియకపోయినా ఇది సత్యమో అని సైంటిస్టులు అందరూ దీనికి కరెక్టే లేదు. మీకు గాలి అయితే పీల్చుకుంటున్నాం కానీ ఎక్కడ స్వచ్ఛమైనటువంటి గాలి ముక్కుకి రావాలి అంటే నేను మీరు నడుస్తూ ఉంటాను పక్క నుంచి, ఒక కారో లారో ఏదో వెళ్తూ ఉంటుంది వాడి మొహం మీద గ్యాస్, అది మీ అయితే హాయ్. నీకు తెలిస్తే కదా నువ్వు బతుకుతే అంట, లేకపోతే ప్రకృతి దృష్టిలో నువ్వు అనుకోవచ్చు నువ్వు చాలా గొప్పవాళ్ళు. మనం మన గురించి కాదు నేను చెప్తున్నాను, నేను మొత్తం మానవ జాతి గురించి చెప్తున్నాను ఈ విషయం. అందుకు చెప్తున్నాం నీకు నాకు మాత్రమే కాదు, మనం కరెక్ట్గా ఉండకపోతే అందరితో పాటు మనం చేస్తాం. 2012 వరకు కూడా ఉండకల్లే ఈ వేషాలు ఇలా ఉంటే. మనం అందరం ఏమనుకుంటున్నాము అంటే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాము అని. ఆరోగ్యం అంటే ఏం లేదు, మీకు ఇంకా ఆరోగ్యం గురించి తెలియదు. నిజంగా టెస్ట్ చేసి మొత్తం టెస్ట్ చేస్తే మన శరీరాన్ని, ప్రతి శరీరంలో కనీసం 5 రోగాలు ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. మీకు తెలియదు అదంతా అవుతే కానీ తెలియదుగా. అసలు మీకు ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉన్నాము అని అనిపిస్తోందా? తెలియదు మీకు. మనకి నిజంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఎలా ఉండాలి అనేది మీకు తెలియదు. ఎందుకు అందరూ అదే స్థితిలో ఉన్నారు కనుక బాగానే ఉంది, అంతకంటే ఏం లేదు. ఖచ్చితంగా నా దృష్టిలో మా నాన్నగారు మా తాతగారు గురించి చూస్తే, నా జీవితంలో నా కుటుంబంలో నాకంటే చాలా హాయిగా ఆరోగ్యంగా ఉన్నారు. మీరు కూడా చూసుకోండి, మేము ఇళ్లలో ఇదే ఉదాహరణ ఉంటుంది. 16 ఏళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ వయసులో ఉన్న టీనేజర్స్ని చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఒకసారి పరిగెత్తండి చూద్దాం యూత్ని, సో కాల్డ్ యూత్. ఒకసారి ట్రై చేసుకోండి, ఒక టెస్ట్ లాగా ఇక్కడి నుంచి అక్కడి వరకు పరిగెత్తించండి చూద్దాం యూత్ని ఏమవుతుందో. గట్టిగా స్పీడ్గా పడతారు. మీరనుకుంటున్నారు వాళ్ళు యూత్ని యువకులని అనుకుంటారు మీ పిల్లల్ని, హాయిగా అలాగే వెళ్ళిస్తున్నారు. మీకు తెలుసా పిల్లలు చిన్న చిన్న వాళ్ళకు కూడా ఇప్పుడు కళ్ళజోడ అవుతారు. ఇందువల్ల మీ పిచ్చితనం వల్ల బస్సుల్లో వాటిలో వచ్చే దుషితమైనటువంటి గాలిని మనం నిలుపుకుంటున్నాం, అలవాటైపోయింది. కళ్ళజోడు ఎందుకు కళ్ళజోడుకు వస్తుంది? ఎటు పుస్తకాలు చూస్తాయి సో కాల్డ్ అనేక ఫ్లాట్స్లో ఉన్నటువంటి నాకు తెలియదు ఏమంటారో వాటిని చెప్పానా, అపార్ట్మెంట్ రాసి ఇవ్వాలి అని చెప్పినా మళ్ళీ వాళ్ళు అలాగే చెప్తారు. ఇవాళ బై ఛాన్స్ నాకు అర్థమైంది, లేకపోతే మళ్ళీ 10 సార్లు అడుగుతారు. నాకు చాలాసార్లు చెప్పాను అమ్మా ఇదంతా ఎందుకు కావాలని చెప్తామంటే మన ఇడియట్స్ ఎలా ఉన్నారు, చెప్పినా ఇది కావాలి ఏదైనా నాకు స్పష్టత క్లారిటీ లేదని చెప్తున్నాను నేను నాకున్న బాధతో అడుగుతాను. మళ్ళీ నోట్తో చెప్తారు వాళ్ళు. నా అదృష్టం బాగుంది, ఇప్పుడు అపార్ట్మెంట్స్ వినిపించింది అయితే మళ్ళీ అడుగుతాను నేను ఇరిటేట్ అవుతాను, అప్పుడు రాస్తారు వాళ్ళు. ఇంకంటే జీవితంలో ఇవాళ చేస్తున్నారమ్మా వాళ్ళందరూ నాతో, ఇంతవరకు ఇప్పుడు చూడలేదు నాకేం కావాలో తెలియదు. వాళ్ళకి ఎంత దూషితమైనటువంటి బుద్ధి ఉంది అన్నదాన్ని చెప్తున్నానమ్మ. వాళ్ళని తిట్టడానికి అంటే ఉండు బుర్ర అంతే, మనం ఏం చేయగలం. నేను వచ్చాక మైక్ ఎలా ఉంది అని అడుగుతారు. లైన్లో కూర్చోవాలి అంటే నేను వచ్చాక అన్ని సెట్ చేయాలి. మొహం మీద ఫోటోలకి వాటికి అలాగా దండలు వేయకండి. అదే చేస్తారు. ఈ మరుసటి కదమ్మ 27 బట్టి జరుగుతుంది. కావాలంటే పై నుంచి వేయండి, లేదా వాటి ఫోటో కింద పెట్టండి. ఎందుకు అసలు ఎవరి గురించి చూస్తున్నావు మనకు తెలుసా? కుంకుమ, చందన, అక్షంతలు అవంతా శ్రీచక్ర సాధన చేస్తూ వాటి నెత్తి మీద వేస్తారు. ఏంటిగా పూజ నాకు ఎప్పటికీ అర్థం కాదు. పూజలు చేస్తున్న వాళ్ళు కూడా శ్రీచక్రం అంటే వాళ్ళే చెప్తారు అమ్మా అమ్మని. అది అమ్మే అలా ఉంది అంటారు. మీకు ఎప్పుడైనా తెలుసా మీ అమ్మ మీద అలా కుంకుమ నెత్తి మీద పోసారని? వేస్తారా? అలా వేస్తారా? అందులో ప్రాణం లేదు. ఎందుకు పనికిరాదని ఒక లోహంతో చేసినటువంటి ముక్క అనుకుంటే అలాగ పోస్తారు. మీరు తప్పు చెప్తున్నానమ్మా. మీరు అనుకుంటున్నారు పూజలు చేయాలని, మీకేం తెలీదు. పూజలు చేస్తే ఉద్దేశం ఏంటి? దేవతను గురించి వేస్తుంటే దేవుడు అక్కడ ఉన్నాడు. రామకృష్ణ పరమహంసం చూస్తే తెలుస్తుంది ఎలా ఉంటుందో. మీకేమిటి ఒక బొమ్మేగా అంటారంటే మా దేవుడు ఉన్నాడని. ఎంత కాలుష్యమైనటువంటి సాధన అయిపోయిందో. అది ఇంకేం నేర్చుకుంటారా దేవతం గురించి, వాళ్ళ గురించి? వాడి మొహం మీద అంతా పోషిస్తూ ఎన్నిసార్లు చెప్పాను తప్పది కదా. ఇంత చెప్పినా మళ్ళీ అదే చేస్తారు. మాత్రం నమ్మి మీద పుష్పాలు పెట్టారు. పెట్టేసాక పోనీ, తీసేస్తే పోనీ, ఏదో చేస్తున్నాం. మళ్ళా నెక్స్ట్ డే దైఛాన్స్ మీరు పూజ చేస్తే ఆ పువ్వులు అవి తీస్తారు. అక్కడ రత్నంతో ఎండిపోయినది. మీ భక్తి అలాంటిదని తిడుతున్నాను నేను. భక్తి అంటే అదా, ఓ ఎండిపోయినటువంటి పువ్వు దేవుడి మీద ఉంటే చూస్తూ ఉంటావు కదా. ఎందుకు చెప్తున్నాను అర్థమైంది కదా. మనం నేను అందుకే చాలా ధైర్యంగా మీతో మాట్లాడుతున్నా, లేకపోతే 50% నా బ్రెయిన్ పనిచేయదు. కానీ నాకు ధైర్యం అది చాలు నీకు అని అంటే ఇదే నీకు చాలా కష్టంగా ఉంది చెప్పడానికి. నా బాధ అనుకోవాలో, లేకపోతే నా మీద ప్రేమ ఉంది కనుక ఎలా చెప్పినా పర్వాలేదులే అని పిల్లవాడు కూడా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటే మనకి ఇష్టం కూడా. చిన్నపిల్లలు స్పష్టంగా మాట్లాడుకోకూడదు, అలాగే వింటున్నారేమో. అందువల్ల ఇంతమంది ఈ విధంగా మాట్లాడుతున్నా చేయటం లేదేమో. మీరే కరెక్ట్ ఏమో, నా మీద ప్రేమతో వింటున్నారు తప్ప నా మాట వినరు అని. రోజుకి గాయత్రి సాధన రెగ్యులర్గా చెయ్యాలి అని చెప్పాను నేను చాలామంది, చాలా సంవత్సరాలు బట్టి చెప్తున్నాను. రెగ్యులర్గా గాయత్రి మంత్రము ఏ రోజు వదలకుండా నేను చేస్తున్నాను అని మీలో చెప్పిన వాళ్ళు ఒకళ్ళు చేతులు ఎత్తండి. చూసుకోండి అమ్మా, చూసుకోండి, అర్థం చేసుకోండి. ఎందుకు రాయించి రాత్రి వచ్చారు యాక్చువల్గా ఎందుకు రాయించి కరెక్ట్ అయింది. ప్రతిరోజు కనీసం ఎంత చేయమన్నాను నేను? 2 గంటల 3 గంటలు చేయమన్నానా? 5 గాయత్రి మంత్రాలు చేయమన్నాను. అదే నేను అడిగింది. దానికి సిగ్గుపడుతున్నారు మీరు. ఇప్పటికీ దమ్ము లేదు. ప్రతిరోజు స్నానం అయ్యాక 10 సార్లు గాయత్రి చెయ్యాలి, 10 సార్లు. భారతీయులం మనం. గురువు మీద ప్రేమ ఉంది, నమ్మకం ఉంది. ఇది చాలా మంచిది అని నిన్న వాడు ఇలా మాట్లాడతారా? నిజంగా గురువే కనుక ఉండి ఇలా చేస్తే ఏం చేస్తాను? తన్ని ఉండాలి, పొట్టు ఉండాలి నిన్ను. ఏంట్రా నీకు అది కూడా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? రోజుకి 10 సార్లు గాయత్రి మంత్రం రెగ్యులర్గా చెయ్యాలి అంటే మీరు చేయటం లేదు. మీకు ఎంత సిగ్గుండాలో అసంగంత మీరు అనుకోండి. నేను చెప్పే ఓపిక లేదు నాకు. మీరు తిట్టుకొని కరెక్ట్గా అనుకోవాలంటే 1 గంట దానికే పడుతుందమ్మా మిమ్మల్ని తిడుతూ ఉండటానికి. చేత ఇంటికి పోయాక మిమ్మల్ని మీరు తిట్టుకోండి. కానీ తిడితే ఏం లాభంగా, చేయాల్సింది ఏంటి, ప్రతిరోజు గాయత్రి చేయాలి. ఎప్పటి నుంచి చేయాలి దేవుడికి తెలియాలి. మళ్ళా ముందు చూసుకోవాలి కదమ్మా, చూసుకోండి అమ్మా. ఇదంతా దేని గురించి చెప్తున్నాను, ఇప్పుడు ఉన్నటువంటి మానసిక స్థితి. మానసిక స్థితి ఇలా వాళ్లతో మనం జీవించటమే చేత కాదు. ఇంకా ప్రపంచానికి ఏం చెప్తాను రా, అదే పరమ పూజ్య గురుదేవుడు మొట్టమొదట మనకి చెప్తున్నటువంటిది. కానీ సరే చేస్తున్నాం, ఆసన ప్రాణాయామాలు దేవుడికి తెలియాలి ఎప్పుడు చేస్తారు అని. చెయ్యరు మీరు, నాకు తెలుసు చేస్తారు మీరందరూ కూడా అని కూడా స్పష్టంగా చెప్తున్నాను నేను. కోపంతో చెప్పటం లేదు, జరిగే పరిస్థితి అంతే. మీరు వినరు, మన తాతగారు వాళ్ళకంటే ఆరోగ్యం తగ్గింది, నీ పిల్లల ఆరోగ్యం అలా ఎడుస్తున్నారో మీకు తెలుసు, చాలా స్పష్టంగా తెలుసు. ఇంకా దాని తర్వాత వచ్చేవాళ్ళు చేస్తారు. ఎంత మంచి ఏంటో తెలుసా, అప్పుడున్న వాళ్ళందరూ ఆ రోగంతోనే పుడతారు కదా పుట్టిన దగ్గర నుంచి, అంతే కొత్తగా అనిపించదు. ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉండి ఉంటే కదా తెలిసేది, తెలిస్తే కదా. ఇప్పుడైతే ఆ పెద్దవాడిని ఇక్కడ చూస్తూ ఉంటాను పాపం, ఎంత ప్రేమతో నాతో చెప్తూ ఉంటుందో, హాయిగా చెప్తుంది. నాకేం ఓపిక లేదమ్మా, ఆవిడకుంది. మన పిల్లలకి ఏముంటుందిరా, మన శరీరాలు ఎలా ఉండాలి అంటుంది, మీ ఆరోగ్యం గురించి మాట్లాడండి. అందుకు ఇదంతా కోపదించితో ఒకటి, కానీ శక్తి ఏముంటుంది, ఏమదు. ఆసన ప్రాణాయామాలు ఖచ్చితంగా చేసుకోవాలి, గాయత్రి మంత్ర జపం చేసుకోవాలి. అది మీరు చేస్తాం, మీ పిల్లలకి చెప్తే ఏదైనా జరుగుతుంది ప్రపంచానికి, లేకపోతే ఖచ్చితంగా మానవ జాతి చచ్చిపోతుంది. ఆశ్చర్యం లేదు, పరమ పూజ్య గురుదేవులు అదే గాయత్రి ఇదంతా ఎందుకు ప్రపంచంలోకి వచ్చేసిందంటే పోనీ ఒకడైనా వింటాడేమో అని. ఇదివరకు అయితే ఇది తెలుసుకోవాలి అంటే మీకు చాలా అంత ఈజీగా దొరికేది కాదు. గురువు వెంట పడాలి, వాడు నిన్ను టెస్ట్ చేసుకుంటాడు. టెస్ట్ చేశాక నీకు కరెక్ట్గా ఉందా లేదా, నీ లంగ్స్ అది కరెక్ట్గా ఉందా లేదా చూడాలి, చేస్తాడు. అప్పుడు ప్రాణాయామం కరెక్ట్గా ఉంటుందో లేదో చూసి ప్రాణాయామం గురించి చెప్తాడు వాడు, ఆసనాలు ప్రాణాయామాలు. కానీ చచ్చిపోయే ముందు డాక్టర్ కూడా ఆశ్చర్యనిస్తాడు రా, అప్పుడు అడుగుతాడా ఏమయ్యా మీకు కరెక్ట్గా ఉందా లెంగ్స్ అని అడుగుతాడా డాక్టర్, నువ్వు చస్తున్నావురా, ఆక్సిజన్ తీసుకొచ్చి నీ ముక్కును పెడతాడు. అయిన తర్వాత వస్తారు ఎలాగో, మీరు ఇవాళ చచ్చిపోయేది ఇంకో 5 నెలల తర్వాత చచ్చిపోతాడు. ఫ్యాక్ట్ అంటే చూసుకోండి, చచ్చిపోయే ముందు కొంత డాక్టర్ అది ఉంచి ఆక్సిజన్ పెడతాడు, అప్పుడు కావడం కొన్నాళ్ళు ఆస్తమా అది ఉంటుంది, 5 నెలల తర్వాత గ్యారంటీ అయితే వస్తాడు వీడు ఆక్సిజన్ ఇచ్చిన. భయం లేక నేను మనుషులకి నాకు అంత మాకు మీ మీద ధైర్యం అంటే ఆ చర్చ చేస్తాను, ఏమవుతుంది అసలు. ఆ ప్రశ్న ఉంటే మొట్టమొదటి ప్రశ్న అందరూ అడగాల్సింది ఏంటంటే మనం ఎందుకు చనిపోతున్నాం, అసలు ఆ ప్రశ్న ఎవడు అడగడు. ఇంజనీర్ అవుతానా, ప్రెసిడెంట్ అవుతానా, నోబెల్ ప్రైజ్ చూస్తుందా, ఏం చేస్తారా చచ్చేవాడికి, ఏమవుతారా వాడు. ఇవాళ కాబట్టి ఇంకో 30 ఏళ్ళ తర్వాత చేస్తాడు అంతేగా, అయ్యాక ఏం చేస్తాడు, ప్రెసిడెంట్ ఏమవుతాడు, ఆ కోటీశ్వరుడు ఏమవుతాడు, ఇంకా ఎవరెవరు ఉంటారు కదా చాలా గొప్ప గొప్ప వాళ్ళు సైంటిస్టులు వీళ్ళు వాళ్ళు, ఎందుకు వాళ్ళు దీనికి ఏం చేసుకుంటారా. అసలు ప్రశ్నైనా మనకి రావటం నేను చెప్తున్నా, అబ్బా ఇంత గొప్ప విషయం తెలుస్తుంది, ఈ విధంగా జీవించడం ఏంటి, నేను ప్రెసిడెంట్ కోసం టైం వేస్ట్ చేసుకోవటం ఏంటి, డబ్బుల కోసం ఎందుకు ఏడుస్తున్నాను, ఏంట్రై గోల్ అంతా కాస్త రెండు తింటానికి ఉంటే చాలు కాస్త దేని జీవితం అంటే ఎంతో చూడవాలి, ప్రశ్నే రావటం లేదు, అది ఆశ్చర్యం. ఇంత చెప్పిన చావు గురించి చస్తే ఏడుస్తాడు తప్ప, అసలు నువ్వు చావకుండానే ఉండవచ్చు అంటే అవుడు విండు గాయత్రి అది, అసలు నువ్వు చావు. కానీ ఇలా ఉంటే నువ్వు బతికుండా ఏం చేస్తావురా, నాకు ఇప్పటికే డౌట్ ఇస్తుంది ఈ బ్రెయిన్తో నిందుకు రా చెప్పటం అని. కానీ ఇప్పటికే డాక్టర్లు అది చెప్తావున్నా నేను బయటకు వచ్చాను, మీకోసం వచ్చాను. ఈ కోపం అదే నేను చెప్పింది, మీరు కోపంతో కాదమ్మా ప్రేమతో చెప్తున్నాను. కోపం చెట్లు ప్రేమతో కూడా చెప్తాం. మా వాళ్ళు ఇంతమంది ఉన్నారే, అక్కడెక్కడో పడుకునే డాక్టర్ దగ్గర ఎందుకు కూర్చోవాలి? చనిపోయేదేదో మీతో మాట్లాడుకుంటూ శరీరం వదిలేస్తాను. నేను చెప్తాను నాకేం బాధ లేదమ్మా, ఇప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు. నా జీవితంలో ఇంతమంది ప్రేమ ఉన్నవాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్లో 8,000 మంది ఉన్నారు. కానీ మీరేం చేస్తున్నారు? అది నా బాధ. ఆయన పడిపోయారు అలాగే. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మాకు తెలుగు రాదు. గురువు గారి గురించి చెప్పాలి, హిందీలో ఉన్నది, నాకు తెలుగు రాదు. ట్రైనింగ్ ఆయన ఇచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు దాని గురించి. అందుకని ఆయన చెప్తున్నాను, మనకు ఆయనకున్న బాధతో అందుకు పెట్టాను నేను. ఆయన ఎంత గొప్పవాడు అయితే ఏం లాభం, మనం చేసుకుంటే మంచిది, కానీ ఆయన ఫోటో పెట్టుకుంటే ఏం లాభం. కానీ మీకు గుర్తుండాలి అలాంటి వ్యక్తి ఉన్నాడు, ఏం చేశాడు, ఆ మాత్రం మనం చేయగలం కదా. ఇదంతా దేని గురించి చెప్తున్నాను అర్థమైంది కదా, ధ్యానం గురించి చెప్తున్నాను నేను. ఇంత చెప్పినా మీకు ధ్యానం గురించి తెలియదు. నన్ను చాలామంది అడిగారు ధ్యానం అంటే ఏమిటి, ఇప్పటి నుంచి నేను చెప్పిందంతా ధ్యానమే. ధ్యానం అంటే ఏంటి, ఒక విషయం గురించి కూలంకషంగా తెలుసుకుని ఏది రైతే ఏదో చెప్పో ముందు అర్థం చేసుకోవాలి. అదే చేస్తున్నాను నేను. తిట్టినా ఏం చేసినా ప్రతి వ్యక్తికి నీ జీవితం గురించి నీకు అర్థమైందా, అది ధ్యానం చేస్తున్నా. ఏంటి ధ్యానం చేసాం, మన శరీరం గురించి అది తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు. కానీ ఎప్పుడు కూడా జీవితం గురించి నేను ఆ ప్రశ్న వేసుకోలేదు, ఇప్పుడు వేసుకోవటం లేదు. అది ధ్యానం అంటే. ధ్యానం అంటే ఒక విషయం మీద అన్ని దిశల నుంచి నేర్చుకోవాలి. ఇంతవరకు నేను చెప్పిందంతా నేను తిట్లు అది అనుకుంటే తప్పది, మిమ్మల్ని మీరు అలా ఆలోచించుకోవాలి. ఏంట్రా నేను ఇదంతా చేస్తున్నాను, నేను చెప్తున్నా కదా, అది మీకు బుర్రలోకి వస్తుంది కదా. ఇంతకీ ఇంకా జీవితం ఎందుకురా, మనం ఎందుకు బతికి ఉండాలి? బతికిపోతే బడే పిచ్చి ప్రశ్న అడుగుతారు. చాలా మంది నన్ను అడిగారు, అమెరికాలో అడిగారు, ఇక్కడ ప్రశ్న ఎవరు ఇవ్వలే. అమెరికాలో అడిగారు, అవును రా చచ్చిపోతున్నాం, చచ్చిపోతే ఏమవుతుంది? కొన్ని ధర్మాల్లో ఒకటే జన్మ ఉంది తెలుసు కదా, అది మనకు ఇంకో జన్మ లేదు. మీకు తెలియకపోతే గోల ఏం లేదు, కానీ అలాంటి ధర్మాలు ఉన్నాయి. ఆ పేర్ల గురించి నేను చెప్పదలుచుకోలేదా, చెప్పాలా? క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి నెక్స్ట్ బర్త్ లేదు, దాని గురించి మాట్లాడుకోరు వాళ్ళు. ప్రశ్నే లేదు అసలు వాళ్ళకి, అది లేదు ఇంకో జన్మ. నీ ఇష్టప్పుడు నువ్వు ఏదైనా చేసుకో. మనము కూడా మళ్ళీ తిట్టుకోవాలి, ఇదంతా ధ్యానం చేస్తున్నానమ్మా, దేని గురించి ధ్యానం చేస్తున్నాను, జీవనం అంటే ఏమిటి? మీరు కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ ఆలోచనలు రావాలి. నేను చెప్పిందే కాదు, ఇలాంటివి అనేక ఆలోచనలు వస్తాయి మీకు దీని గురించి. అదే ధ్యానం అంటే. కానీ ఇప్పుడు ధ్యానం చేస్తున్నామ్మా ఇంకా నేను. మనకి తెలుసా ఇంకో జన్మ గురించి? తెలియదు. ఇంకో జీవితం గురించి నమ్మకం లేని వాడికి జీవితం ఎలా ఉంటుందో మనం అలాగే జీవిస్తున్నాం. అది ఫ్యాక్ట్ అవునా కాదా ఆలోచించుకోండి. ఇది ఎవరికి వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు? ఈ ప్రశ్నలన్నీ నేను చెప్తున్నది కాదు, మీరు ఆలోచించుకుంటున్నారు. మీరంతటా మీరు ఎలా ఆలోచించుకుంటే ధ్యానం అంటారు, ఇంకోటి చెప్తుంది వింటే గురువు చెప్పింది వింటున్నారు అంటారు. కానీ ఒకటే విషయం, క్లాసులో ఒక లెక్చర్ చెప్తూ ఉంటాడు తన ఆలోచనలో, సైన్స్ గురించో ఇంజనీరింగ్ గురించో మెడిసిన్ గురించో ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు వాడు. మిగతా కుళ్ళందరూ క్లాసులో వింటూ ఏం చేస్తూ ఉంటారు? వింటూ ఉంటారు. నోరు ముసుగు కూర్చుంటారా, లేకపోతే చెప్పింది వాళ్ళ బుర్రలోకి వెళ్తుందా? క్లాసులో క్లాస్కి వెళ్ళకపోతే ఆ క్లాస్కి వాల్యూ లేదు కదా. చెప్పింది అర్థమైందా? క్లాసులో కూర్చొని ఓ డాక్టర్ హార్ట్ గురించి చెప్తున్నాడు లెక్చర్, ఉంటే చిత్రాలు ఏవైనా చూపించి చెప్తాడు, లేకపోతే అర్థం ఏంటో చెప్తాడు. ఇదిగోనమ్మా హృదయం ఇలా ఉంటుంది, ఇదవుతుంది, ఇదవుతుంది అని చెప్తాడు వాడు. అందరూ వింటున్నారు క్లాసులో. ఇది చదువుతూ ఉంటే క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయాక
బయటకు వస్తారు. వచ్చాక చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంది. క్లాస్కి ముందు హార్ట్ గురించి ఏం తెలియదు, క్లాస్ అయిపోయిన తర్వాత హార్ట్ గురించి తెలుసు. అదే ధ్యానం అంటే. మరి మనం ఏం ధ్యానం చేస్తున్నారో ఏం తెలుసుగా జీవితం గురించి ధ్యానాలు. చాలామంది అడుగుతారు, మేము ఈ ధ్యానం చేసేస్తున్నామండి, ఆ ధ్యానం చేసే ఎందుకు రాదు అదో ధ్యానాలు. ఏం తెలుస్తున్నావు నీకు? ఒక క్లాసులో డాక్టర్ హార్ట్ గురించి చెప్తే కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, మీరు కాదు. క్లాసులో, మెడికల్ క్లాసులో అదొకటే చెప్తాడా, రెండో రోజు అదే చెప్తూ ఉంటాడా, లేకపోతే ఇంకోటి ఏదైనా చెప్తాడా? డాక్టర్ క్లాసులో మొదటి రోజు హార్ట్ గురించి చెప్పాడమ్మా, ఒక గంట గంటన్నర చెప్పాడు, పిల్లవాడికి అర్థమైపోయింది. మళ్ళా నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తాడు రావాడు, మళ్ళీ హార్ట్ చెప్తాడా? కళ్ళ గురించి దేని నాకు తెలియదు, ఏదో ఒకటి చెప్తూ వెళ్తాడు. ఒకరోజు చెప్పింది మళ్ళీ ఇంకో రోజు చేయడు వాడు. అలా 5 ఏళ్ళు చెప్తే వాళ్ళకి, చదువుకున్నది వాళ్ళు బుర్రలోకి ఎక్కించుకుంటే, అది వాడి బుర్రలోకి ఉంచి బయటకు వస్తే, వాడు శరీరంలో వాడికి తెలిసిన విషయము ఇంకోళ్ళకు కూడా చెప్పగలుగుతున్నాడు, డాక్టర్ అవుతున్నాడు 5 ఏళ్లలో. మన ధ్యానం మనం చేస్తూ ఏం చేశాడురా ఇన్ని సంవత్సరాలు బట్టి మనం ఏం చేశాడురా? ఓ అంటే ధ్యానం ఏమిటి? అది తప్పు ధ్యానంలో. ధ్యానం అంటే అర్థం ఏంటో మీకు తెలుసు కదా, తెలుసుకోవటం జాగ్రత్తగా. ధ్యానం అంటే అర్థం అదే. పరధ్యానం అంటే అర్థం ఏంటి? చెప్తుంది వింటం లేదు అని అర్థం. పరధ్యానం అంటే అర్థం అదే కదా. మరి ధ్యానం అంటే ఎంట్రా చేసిన దేవతల గురించి, దాని గురించి పూజలు చేసి, ఇంత కుంకుమలు అవి ఇచ్చేసి, పువ్వులు పెట్టేసి. ఇప్పటికీ నా నిన్న ఎక్కడో ఉన్నటువంటి ఆ మాల అలాగే ఉంది. మీకందరికీ స్పష్టంగా గురువు గారు కనిపిస్తున్నారా? ఒకసారి ఫోటో తీసి చూడండి, ఎలా అనిపిస్తుందో మీకు చూడండి. దాని పక్కనే పెట్టండి, ఒకసారి చూడండి వాళ్ళని. ప్రశ్న ఏం చెప్తాను, కాస్త యాంగిల్ మార్చాలి ఫోటోని అని. కట్టేశారు అన్నారు. అంటే గురువుని కట్టేశారో ఎవరిని కట్టేశారో నాకు తెలియదు. ధ్యానం అంటే తేడా అర్థమైనా, మీరు చేసే ధ్యానం ఏంటంటే అలా పడి ఉన్నాయి. కానీ నిజంగా ధ్యానం చేస్తే ఏం జరగాలి? ఇమీడియట్గా కరెక్ట్ అవ్వాలి, తప్పితే ఎందుకు రా ధ్యానాలు? కానీ ఒక విషయం చెప్పాను నేను, ఒక ఉదాహరణ చెప్పాను, కానీ అలా కరెక్ట్ అవ్వాలి ఎప్పుడు కూడా. దేవాలయంలో ఉండి దానికి అందంగా క్లియర్గా, ఇప్పుడు మీరు మొహం చూడండి వాళ్ళని ఎలా ఉందో, తేడా ఉందమ్మా? ఏదైనా తేడా అనిపిస్తుందా మీకు? మీరు మాల పెట్టేశారు కదా, ఇప్పుడు మాల లేదు, ఏది బాగుంది? పువ్వులు చూడాలనుకుంటే పువ్వులు చాలా బాగుంది, కానీ వాళ్ళని చూడాలి అనుకుంటే ఇంటికి ఉండాలి కదా. మీరు చేయండి, నాకు అనిపించదమ్మా. ఇది కాదు, చాలాసార్లు చెప్పాను మన వాళ్ళకి, వాళ్ళ మొహాల మీద దండలు వేయకండి. కరెక్ట్గా వాళ్ళ కాళ్ళ మీద నుంచి వచ్చేటట్టు దండలు వేస్తారమ్మా. ఇంకటి చిన్న డబ్బు కదా మీకు, ఇంకటి మీరు వేస్తున్నది ఇలా కళ్ళ మీద లేదు. నువ్వెంత చేస్తున్నావు? మొహం కళ్ళ మీద మాల వేసుకున్నావు, దండ వేసుకున్నావు. నేను తెలుసా, సిద్ధిస్థాయి సత్యసాయి వాళ్ళకి స్పష్టంగా చెప్తారు, ఆయన ఫోటోల్లో ఆయనే ఉన్నాడు అంటే నిజంగా సిద్ధిస్థాయి సత్య ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఉంటే వాడి మొహం మీద పెట్టదేమా మాల? నాకు చాలా స్థాయి ఉంటుందమ్మా, నేను చాలా మండిపోతూ ఉంటుంది, ఊరుకుంటూ ఉంటాను. నిన్న చూశాను, ఇవాళ చూశాను, ఇవాళ నేను ఏం మాట్లాడలే, అక్కడ ఇల్లుందని దండం పెట్టుకున్నాను. నాకు చాలా సిక్కదు అది. కానీ నాకు ఉన్న గురువు వాళ్ళు లోపల ఉన్నారు, బయట లేరు. కానీ తప్పు కదా, దేవుడు ఫోటోలన్నీ తీసేశారు. మీరు కష్టం చూసుకోండి, ఇప్పుడు మీరు చూశారా గురువు గారు మాట్లాడి గాయత్రి గురించి, లేకపోతే ఫోటోలు ఉంటే బాగుందా? మీరే ఇది మనం మాట్లాడుకుంటున్నాం, మన నేను గట్టిగా అనేశాను కనుక కోపం తెస్తున్నాను అనుకోకండి. ఆ ఫోటోలు అలా ఉంటే గురువులు వాళ్ళ గురించి మీకు ఎక్కువ అర్థమైందా? ఫోటో తీసి వాళ్ళని చూస్తే అది బాగుందా? మాట్లాడుకోండి అమ్మా, మీరు చెప్పండి ఏది కరెక్ట్. నేనేదో అనేశానని అనుకోండి, ఎవరు రెండూ మాట్లాడటం లేదంటే అసలు చూడటం లేదేమో, వాళ్ళకి కనిపించటం లేదేమో. ఏది స్పష్టంగా ఉంది? ఇదే బాగుంది కదా, అర్థం అవుతుంది కదా. మరి టూ లేదు అది పెద్దది మొహం మీద
నా మీద పోషిస్తారు చాలా సార్లు. పువ్వులు ఏంటో నాకు తెలియదు, ఏ ప్రేమతో వేస్తున్నారు, ఇంటికి వెళ్ళాక వస్తాను నేను. పూలు రేకలు నన్ను ఎత్తి మీద పోషిస్తారు కదా, ఎందుకు రాని ఎత్తి మీద పూలు రేకలు? నాకు అర్థం కాదు ఎందుకు వేస్తున్నారు. దాంతో చాలాసార్లు నా బట్టల మీద కడ ఆ పూలు వేశారు కదా, ఆ పసుపు రంగు ఏదో ఉంటుంది కదా, మా బట్టలన్నీ ఎన్నిసార్లు ఏమైందో దేవుడే తెలియదు. చాలామంది నాకు దండాలు అవి బట్టలు ఇస్తున్నారు కనుక వాళ్ళకి తెలియాలి పాపం ఎంత డబ్బు పెట్టి ఈ లాల్చి అది పెట్టారు. మీరు ఏదో పుష్పం నెత్తి మీద పడేశారు, తర్వాత తెలియదు ఏముందిగా అంటే దాగులు ఉన్నాయి. ప్రేమ దేని మీద చూడాలి అని కూడా మీకు తెలియదు. పుష్పాలు ఎందుకు చేయాలి, అసలు ఎందుకు పుష్పాలు ఉండాలి దేవత మీద? మీరు మళ్ళీ అర్థం చేసుకోండి. ఇదంతా నేను కోపంతో చెప్పటం లేదు, ధ్యానము అంటే ఏమిటో చెప్తున్నా. ఇది అర్థమైపోతే మీ జీవితాల్లో చాలా మార్పులు వచ్చేసే ఇప్పుడే. నేను చెప్పినా అవి చేయలేదు, దేని ఫోటోలు తీయండి అన్న. మరి ఫోటోలు తీస్తే పెట్టాలో ఉందా? పెట్టండి, కిందని పెట్టండి, కిందని వేయండి. అందరూ ఫోటోలు దాని మీద వేయండి, కింద ఉన్న పళ్ళల్లో అలమహాల మీద ఎందుకురా? ప్రేమట నాకు అర్థం కాదు. అందుకే నాకు ఇప్పుడు చాలా సార్లు కొన్ని చోట్ల సినిమాలు ఉన్నాను, నాకు ఎంత కరెక్టో నాకు తెలీదు. ఎవరైనా తల్లి పెట్టేయడం అంటే అర్థం ఏంటంటే వాడు చనిపోయాడు వాడు. సాధారణంగా నన్ను చూసాను ఏదో సినిమాలో, నాకు కరెక్ట్ లేదు, అది రైటో తప్ప నాకు తెలీదు. ఫోటో మీద దండం ఎవరు పెడతారు? వాడు చనిపోయాక అది కరెక్టా తప్ప అమ్మా? ఆ సినిమాలో చెప్పింది తప్ప ఫోటోలు ఎవరు పెడుతున్నారు? చనిపోయినాడు. మరి దేవుని ఫోటోలు ఎందుకు వేస్తున్నారు మీరు? చంపేశారా దేవుణ్ణి నిజంగానే? మీకు అర్థమవుతుందా ఎంత వ్యర్థోపం చేస్తున్నామో మనం? అది ధ్యానం అండి, ఇది ధ్యానం. అందరూ చేస్తుంటే కరెక్ట్ అయిపోతుందా? ఇది మీకు అది కరెక్ట్ అనిపిస్తే ఆ సినిమాలో వాడు ఏదో చెప్పాడు. ఫోటో ఎప్పుడు పెడతారా అంటే ఇంకా లేదండి, వాడు బతికే ఉన్నాడు, ఇప్పుడు పెట్టాం, చచ్చిపోయాక పెడతాము అన్నాడు. అది కరెక్ట్ అని అనుకుంటే అదే కరెక్ట్ అని విన్నాను నేను చాలా చోట్ల. పెద్దవాళ్ళు కూడా మీ గురువులకి దండాలు పెడితే ఏం చేశారా? అది కరెక్ట్ అదే, అది కూడా వాళ్ళు లేరుగా అందుకు పెడుతున్నారేమో. కనిపించకూడదు కదా, అప్పుడు చంపేవాడు ఈ పనులు చేయండి ఆ పనులు చేయండి అని. ఇదంతా ఏం చెప్తున్నాను మీకు అర్థమైందా? కోపం అంటే చెప్పటం ఏమేమా? ధ్యానము అంటే ఇది నిజమైన ధ్యానం. నీ జీవితాలు మారిపోతాయి. ఇంకా అలా ఆలోచనలు వస్తూ ఉంటాయమ్మా, ఆలోచనలు అలా వస్తూ ఉంటే మీ జీవితాలు మారిపోతూ ఉంటాయి. మీకు డౌట్ వస్తుంది చేయొచ్చా చేయకూడదా, మీకు ఆలోచన వచ్చింది, తెలిసిన వాళ్ళని అడగండి. అది నేర్చుకోవాల్సిందేగా. నేనేంటే గబుక్కుని ఏదో చెప్పేసి అలా ఫోటోని పెట్టకండి. నేను చెప్పాను, మీరు ఇంకోళ్ళని అడగండి, ఇంకోళ్ళని అడగండి, ఆలోచిస్తాం. ఇదంతా ధ్యానము అంటే ఇలా ఆలోచించడం. అంతే అప్ప కళ్ళు ముందు కూర్చుంటే ధ్యానం కాదు. అందుకమ్మా ఇదంతా చెప్తున్నాం. ఆ తేడా అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? ఈ క్లాస్ చెప్తున్నాను నేను, ఎవరిని కోపించటం లేదు. ఇది మీకు అర్థం అవ్వాలి. మన మనసులో అనిపించాలి ఏంటిగా ఈ పని చేస్తున్నానని. అందుకు నా బదులు మీరు ఆలోచించటం బదులు నేను చెప్తున్నా ఇలా కదా ధ్యానం ఆలోచించాలి. ధ్యానం అంటే అర్థమైందమ్మా ఇప్పుడు చాలా మందికి? ఇదే ధ్యానం కాదమ్మా, ఇంకా ఎప్పుడు మీరు ధ్యానం ఇలా ఆలోచనలు వస్తాయమ్మా, ఇలా ఆలోచనలు వస్తాయి. రాబా కూర్చుని మీ బుర్ర పని చేయకపోతే ఏం ఆలోచించకుండా కూర్చుంటే అది ధ్యానము కాదు. మరి అదేంటో నాకు తెలియదు. ధ్యానం మాత్రం కాదది, ధ్యానం అంటే ఇది. కానీ ఇంకా ధ్యానం చేస్తున్నా, ఇంకా ఈ క్లాస్ అంటే ధ్యానమే కదా. కానీ మీకు అర్థం ఏంటంటే రాగానే మొట్టమొదటి ఏం జరిగాను ఆలో రాగానే ఫోటోలు తీసేశాం, తప్పు అనిపించింది అని నాకు. మీకు ఇంకోళ్ళు అంక రావచ్చు, ఓకే అండి, ఇది రైతే అని నేను అనటం లేదమ్మా. అది ఎప్పుడు గుర్తుంచుకోండి, ధ్యానంలో మీరు అనుకుంటే అది కరెక్ట్ అని అనుకోవద్దు. కానీ ఆలోచించండి, దానికి తగినట్టు చేసుకోండి. అందరూ చేస్తున్నాను ధ్యానం అంటే ఏంటో. ఇది ఎందులో జరుగుతుందమ్మా? ఇదంతా మనస్సులో జరుగుతుంది. మనస్సుకి మనం ఉపయోగించుకోవాలి. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? మనస్సు అంటే మనకుంది, కానీ మనస్సు అంటే ఏంటో మనకు తెలియదు. తెలియదు మనకి. హృదయం ఎక్కడుంది, కళ్ళు ఎక్కడున్నాయి, చేతులు ఎక్కడున్నాయి, చూపిడి వేలు ఎక్కడుంది, చిటికిన వేలు ఎక్కడుంది స్పష్టంగా తెలుసు. బ్రెయిన్ ఎక్కడుంది, బ్రెయిన్ కూడా అందరికీ తెలుసు ఎక్కడుందో. మనస్సు ఎక్కడుందిరా? తెలుసా? తెలుసా? హార్ట్ అంటే ఇది ఎక్కడుంది, బ్రెయిన్ అంటే ఇక్కడుంది. బ్రెయిన్ అంటే మనస్సు కాదు కదా. హార్ట్కి బ్లడ్ కోసం ఉపయోగించే ఒక ఉపకరణం, బ్లడ్ ఉండటానికి ఉపయోగపడేటటువంటి ఒక సాధన హార్ట్. ఇది క్లియర్ కదా? ఇంత హార్ట్ ఇక్కడే ఉంది, కానీ దీనివల్ల మొత్తం శరీరంలోకి, బ్రెయిన్ నుంచి మొత్తం శరీరానికి బ్లడ్ వెళ్తుంది. సరే, బ్రెయిన్ కరెక్ట్, బ్రెయిన్ ఉంది. బ్రెయిన్ ఉండటం వల్ల ఏమైంది? నెర్వ్స్ ఉన్నాయి. ఆ నెర్వ్స్ని మన శరీరంలోకి వెళ్తున్నాయి కనుక ఎక్కడ ఏం శరీరంలో ఏం కావాలి, ఎలా ఆలోచించుకోవాలి, ఏమంతా దీంతో చేయగలుగుతున్నాం. ఇక్కడ రక్తం గురించి చేసుకున్నాం, ఇక్కడ ఆలోచనల గురించి చేసుకున్నాం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. నేను ధ్యానం చేయటం అలాగో నేర్పుతున్నా, ఇదేదో ఒక లెక్చర్ అనుకోవద్దు. కోపంతో ఏదో చెప్తున్నాను ఇన్నాళ్ళు ఉంటే తప్పదు. ఇది ధ్యానము అని చెప్పాను, మీరు అలాగే కదిలిపోవాలి. అది ధ్యానం అంటే దాంట్లో జీవితాలు మారుతాయి. కానీ ఇప్పుడు దేని గురించి చెప్తున్నాను? బ్రెయిన్. బ్రెయిన్లో ఏముంది? ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ ఏముంది? రక్తం ఉంది. కానీ మీకు తెలుసా, ఈ రెండింటిలోనూ కనుక జాగ్రత్తగా చూస్తే దీనికంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఉపయోగానికి. ఎందుకంటే ఇది కూడా బ్రెయిన్ పనిచేయాలంటే బ్లడ్ వెళ్ళాలి దానికి. దానికి బ్లడ్ లేకపోతే బ్రెయిన్ పనిచేయదు. ఇదంతా ధ్యానం చేస్తున్నాను, కళ్ళు మూసు కూర్చోవడం కాదు. కానీ కళ్ళు మూసుకుని ఆలోచిస్తాం. ఇప్పుడు నేను బయట చెప్తున్నాను నా ఆలోచనలన్నీ, అది ధ్యానం అయింది. లోపల చేసుకుంటే ధ్యానము, బయట చెప్తే లెక్చర్. అందుకే లెక్చర్ చెప్తే జ్ఞానము అందరికీ తెలుస్తుంది కాదా? ఇదే కాదు, ఏ సబ్జెక్టైనా విధానం. దత్తుడికి, దత్తుడికి కాదు, మౌనం వ్యాఖ్య పశులోకం ఉంది, యోగ ఉంది కదా. అందులో మీకు తెలుసా, వయసు చాలా ఎక్కువగా ఉండే వృద్ధులందరూ శిష్యుడుగా, వాడు యువకుడు. దక్షిణామూర్తి స్తోత్రంలో ఉండే వీళ్ళు శ్లోకం కూడా రాసి, అదే ధ్యానం ఉంది. వాడని చెప్పడు అమ్మా, ఇదంతా నువ్వు మనసులో ఆలోచించుకుంటున్నావు. ఇప్పుడంతా మన మనసులో అంతే కదా వింటున్నాం. ఇంతసేపు మీరు వింటున్నారు మాటలు, నేను నా మాటలు చెప్తున్నాయి, కరెక్టే కదా? మీరు వింటున్నారు, నేను చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి అమ్మా. అసలు ధ్యానం అంటే ఏంటో. హాయిగా కూర్చోండి, హాయిగా గబగబా ఎక్కడైనా కూర్చోవచ్చు. మిగతా వాళ్ళు వాళ్ళని చూడకండి, నన్ను చూడండి. ముందు పట్టి కూర్చోవచ్చు, అక్కడున్నప్పుడు ఇంకా హాయిగా కూర్చోవచ్చు. అంత హార్ట్, హార్ట్ బ్రెయిన్ దాని గురించి చెప్తున్నా. మీరు వింటున్నారు, నేను ధ్యానము, మీరు వింటున్నారు. అదే మీ మన నుంచి, మీ మనస్సు నుంచి వస్తే ధ్యానము. తేడా అంటే తేడా అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తుంది ఏదైనా మీకు తెలియని విషయాలు ఏమైనా చెప్పానురా? మీకు అందరికీ తెలుసున్నది, కానీ మీరు దాని గురించి ఎప్పుడు ఆలోచించుకోరు. నేను చెప్తే వింటున్నారు మీరు. ఇందులో నేను చెప్పిన ఏ మాటైనా, మీకు తెలియని మాట ఏదైనా చెప్పానా? ఒక్క మాట నేను విన్నది, ఇన్నాళ్ళు విన్నారు కదా ఈ మాటలన్నీ. మీరు ఇదివరకు కూడా విన్నారా లేదా? చేతులు ఎత్తండి, విని ఉండే. ఒకడే విన్నారా, అందరూ విన్నారని నా నవ్వుకో. కానీ తేడా వచ్చింది. నేనేం చెప్పా, నేను చెప్తున్నానయ్యా మొహం మీద దండ ఉండకూడదు. అదేదో సినిమాలో మీకు తెలుసా, ఆ సినిమా నాకు తెలీదు, ఆర్తిస్తూ ఉంటుంది ఆవిడెవరో మొహం అంట మాట ఆ ఫోటోల మీద. ఎవరికి ఏంటి అంటే మసీద్ చూసి ఫోటో చూస్తే తెలుస్తుంది ఆ దేవుడు ఎవరో. నాకు అర్థమైందమ్మా భాష క్లియర్గా చెప్పానా? ఒక సినిమా కూడా చూసింది నాకు గుర్తు లేదు. మీరు చూసి ఉంటారు కదా సినిమా, అందరూ చేసిన వాళ్ళ చేతులు ఎత్తండి. స్వర్ణకమల అది చూసే ఇవ్వనున్నాను నచ్చినది ఎందుకు దక్కటం అని చెప్తున్నామా. కానీ తేడా వచ్చింది. అది చూశారు మీరు, పుష్పాలు కూడా అలాగే పెట్టారు. నేను వెళ్ళే తీరా అప్పుడు ఆ ధ్యానానికి విలువ అనుకుంటే. కానీ ఇప్పుడు ధ్యానము బ్రెయిన్ హార్ట్కి చెప్తూ మొదటికి తీసి సబ్జెక్ట్ ముందే తీసుకెళ్తున్నామా. ఈ రెండింటిలో కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మనస్సు కంటే కూడా బ్రెయిన్ కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్లడ్ హార్ట్. ఇది ఉంటే బ్రెయిన్ పనిచేస్తుంది. మీకు తెలుసా చాలాసార్లు బ్లడ్కి ఎక్కడికి వెళ్ళాక ఇది ఆగిపోతుంది. చేత బ్రెయిన్ కంటే ఇంపార్టెంట్ ఏంటి? హృదయం. అంతే సార్, నువ్వు ఎక్కడున్నావు అంటే ఇక్కడ చూడవు, ఇక్కడ చూస్తావు. నేను ఇక్కడుంటానని ఎవడని చెప్పాను కదా? ఏమో అలాంటి తెలుగు వాడు ఎవరైనా చేసుకోవచ్చు, కానీ హృదయం నేనున్నాను, నేను ఒక వ్యక్తిని అంటే నువ్వు ఎక్కడున్నావు? హృదయంలో ఉన్నావు. ఎవడున్నాడు అక్కడ? నేను. నువ్వు గురించి తెలుసా? ధ్యానం చెప్తున్నానమ్మా. ఆలోచన విధానం ధ్యానంలో మీరు కూర్చుని ఇదంతా ఆలోచించాలి. అంతే పొత్తునే కూర్చుంటే నిద్ర వస్తుంది, రిలాక్సేషన్ అవుతుంది. కానీ ధ్యానం కాదు, ఇంకా ఆలోచిస్తున్నానమ్మా నేను. కరెక్టే కదా, బ్లడ్ ఉంటేనే కదా బ్రెయిన్ ఉంటుంది. అంతే నేను ఎక్కడున్నాను? ఇక్కడ ఉన్నా. ఎక్కడున్నావు? హృదయంలో ఉన్నావు. కన్ను ఉన్నావా? నిత్యం కన్ను అక్కడే ఉన్నావు. రమణ మహర్షి అదే చెప్పాడు, అదే చెప్పాడు రమణ మహర్షి. హృదయంలో ఉంది పట్టుకున్నాడు ఆయన. మనం రోజు వింటున్నాం, మనం చూడటంలే, అక్కడ నీ మనసు ఉపయోగించటంలే, ధ్యానం వచ్చేసుకోవాలి. నేను ఎవరిని అని రమణ మహర్షి ధ్యానం చేయమన్నాడు. ఇదంతా ఆలోచనలే, ఇదంతా ఆలోచించి మనకు అర్థమైపోయింది కదా హృదయంలోకి వెళ్ళాలని. ఈ ఆలోచన ఎందుకు వచ్చాం మనం ఇలా ఆలోచించుకుని? ఏంటి గొల్లంతా తిట్టాడు, తిట్టుకున్నాం, అక్కడుంది, అక్కడ దండాలు అవి ఉన్నాయి, ఇవంతా ఉన్నాయి, కరెక్టే. కానీ నేను ఎక్కడున్నాను అంటే ఇక్కడ చెప్పుకుంటారు కదా అందరూ. ఎవరిని అడిగినా నువ్వు ఎక్కడున్నావు రా, నువ్వు రా, నువ్వు ఎవరివి అంటే ఇదే చూపిస్తాడు ఎవడైనా. అంటే వాడికి తెలుసు ఆల్రెడీ, మరి నాకు తెలియదే. రమణ మహర్షికి అర్థమైంది. ధ్యానం చెప్తున్నానమ్మా ఎలా చేసుకోవాలి. కూర్చుని కూర్చుంటే ఏం రాదుగా, ఆలోచించావు. చివరికి ఇక్కడ వరకు వచ్చాం కదా. కానీ ఇంతసేపటికి చెప్పటానికి ఎంత టైం పట్టింది? సుమారు 45 నిమిషాలు పట్టిందమ్మా ఇదంతా అర్థం అవటానికి. ఇది ప్రతిరోజు ఇది ఆలోచించుకోవాలి. మంట రావాలి, తప్పులు జరిగితే కరెక్ట్ చేసుకోవాలి జీవితంలో. అది చూపించాను ఓ ఉదాహరణ. చేసుకోవాలి కరెక్ట్. మన జీవితం కరెక్ట్గా లేదు. నేను నేను కదా జీవించి ఉన్నాను. మరి నేనేం చేస్తున్నాను నా జీవితంలో? నా గురించి నేనేం చేసుకుంటున్నాను? నేనెవరిని? నా పేరు ఎవరో తల్లిదండ్రులు చెప్పారు. నువ్వెవరివి? 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 తల్లిదండ్రులు ఇచ్చారు నా ఈ పేరు. వాళ్ళకి తెలియదు నేనెవరిని. పని వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలియదు. వాళ్ళ పేరు ఇంకోటి ఎవరో చెప్పాడు. వాడికి తెలియదు వాళ్ళు ఎవరు. కొన్ని వాళ్ళకి వాళ్ళకి అంటే అర్థమైందా? మన మనుషులు అయితే ఉన్నాం కానీ మన పేర్లు ఎవరికీ తెలియదు. ఇంకోటి పేరు పెట్టాడమ్మా. నేను చాలామంది అడుగుతాను కూడా నా పిల్లలకి మంచి పేరు పెట్టాను కూడా. కారణం ఉంది, పూర్వకాలంలో పేరు పెట్టినప్పుడు వాళ్ళ జీవితాన్ని బట్టి పేరు పెట్టేవాడు. దుర్యోధనుడు అనే చెప్పేవాడు వాడు. వాడికి అందమైన పేరు పెట్టలేదు. మీరు ఎవరైనా పెట్టుకుంటారు దుర్యోధనుడు అని పేరు? కానీ వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారు. వాడు కరెక్ట్గా లేదురా, పేర్లు అలా ఉండాలి. మీ పూర్వజన్మల్లో ఏం చేసావు దానికి తగిన పేరు ఉండాలి. దాన్ని కరెక్ట్ చేయటానికి తగిన పేరు పెట్టుకోవాలి. అప్పుడు జీవితం ఎలా ఉండాలి? వాడు పెట్టిన పేరుకు అనుగుణ్యంగా తన జీవితాన్ని జీవించుకోవాలి. మీరు ఇప్పుడు కరెక్ట్గానే చెప్పుకుంటున్నారు, డాక్టర్ని అంటాడు. మీకు అర్థమైపోయింది వాడు ఏ పని చేస్తాడు తెలుసినా తెలీదా? ఓ డాక్టర్ అని కనిపించాడు, తెలిసింది. సరే మా ఇంట్లో కరెక్ట్గా లేదు, ఎలక్ట్రిసిటీ కరెక్ట్గా లేదు అని చెప్తామా, లేకపోతే రోగాల గురించి మాట్లాడతామా? నేను ఉదాహరణ అర్థమైందా ఏం చెప్తున్నాను? ధ్యానం గురించి చెప్తున్నానమ్మా. ఇంతకీ మరి మనం ఏం చేసుకోవాలి ధ్యానం చేస్తున్నాను? ఎవరిని నేను అనేటటువంటి వాడిని అడగాలో, అసలు వాడు చెప్పే మాట ఎప్పుడు నిన్ను నీరు? మీ పేరు ఏదో చెప్పుకుంటారు, ఫలానా వాడి భర్త, ఫలానా వాడి భార్య, ఏదో ఈ లింకులన్నీ చెప్తారు మీరు. ఇంత కరెక్ట్ అమ్మా, ఇంతకి నువ్వెవరు? ఇదంతా ధ్యానం చేసే విధానం చెప్తున్నాను. మా లెక్చర్ ఇవ్వండి. ఇది ధ్యానం మీ మనసులో చేసుకోవాలి. ప్రతిరోజు ధ్యానం చేసేటప్పుడు అది ధ్యానం. ఇంతకీ నేను ఎవరిని? మీరు చూసుకున్నారంతా ఇది 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 లింక్ అంతా చెప్పుకుంటారు. మీకు అర్థమైపోయింది ఇదంతా నేను కాదయ్యా, నా లింక్ లేదు. మెల్లిమెల్లిగా లోపలికి వచ్చాం. బ్రెయిన్ పనిచేయాలన్నా హృదయం దగ్గరికి వెళ్ళాలయ్యా, ఇక్కడ ఉన్నాడు నేను. మరి ఎక్కడ చూడాలి వాడిని చూడటానికి? హృదయంలో చూసుకోవాలి. ఎలా చూడాలి? హృదయం ఏం చేస్తుంది? మన హృదయం మామూలుగా ఏం చేస్తుంది? బ్లడ్ ఇస్తుంది కదా. చూసుకుంటున్నా మా ధ్యానం చేసుకుంటున్నా, చివరికి హృదయంలోకి వచ్చాం. ఇంతవరకు అర్థమైంది కదా ధ్యానం. హృదయంలోకి వచ్చామమ్మా మనం. చూస్తే ఏం జరుగుతుంది అక్కడ? ఏ హృదయం? నాలుగు అరలు ఉన్నాయి హృదయంలో. నాలుగు రోగాలు ఉన్నాయి అరలు. ఇది అర్థమైందా మీకు నేను చెప్పింది? అని మేము చూసుకుంటున్నాం. మధ్యలో నాలుగు అరలు ఉన్నాయి. చెడు ముత్తులు హృదయంలోకి వస్తుంది. ఇంతవరకు మనకి తెలుసు కదా, హృదయంలోకి బ్లడ్ మన హృదయంలోకి వచ్చాక చెడు ముత్తురంతా ఇక్కడికి వస్తుంది. ఒకవేపు వచ్చే కదా ఎక్కడికి వెళ్తుంది? ఎట్లా వెళ్తుంది? లంగ్స్లోకి వెళ్తుంది. ఇది అందరికీ తెలుసు కదా. అక్కడ ఆక్సిజన్ రియాక్షన్ వస్తుంది. లోకల్ చెత్త అంతా కార్బన్ డైఆక్సైడ్గా బయటకు వస్తుంది. క్యూరు అయినటువంటి శుద్ధమైనటువంటి నెప్పులు మళ్ళీ హృదయంలోకి వస్తుంది. ఇదంతా అర్థమవుతుందమ్మా మీకు? తెలియకపోతే తెలుసుకోండి. అదే ధ్యానం అంటే ఇది నేర్చుకోవాలి. అది మన హృదయంలో జరుగుతుంది. మన శరీరంలో ఉన్న చెత్తంతా నెత్తురంతా పనికిరానంతా ఇక్కడికి వచ్చింది, లంగ్స్కి వచ్చింది. లంగ్స్లో ప్యూరిఫై అయింది. ప్యూరిఫై అయింది మళ్ళీ హృదయానికి వస్తుంది. హృదయం నుంచి మళ్ళీ శరీరంలోకి వెళ్తుంది. చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటున్నామమ్మా. కబుర్లు వినకండి. మీ అంతటి మీ హృదయంలో తెలుసుకోండి. ఇది ధ్యానం చేస్తున్నప్పుడు ఇది ప్రతిరోజు మీరు చూసుకోవాలి. ఇదిరా జరుగుతుంది, నా హృదయంలో చెత్త ఉందయ్యా, మొత్తం శరీరంలో నెత్తురులో ఉన్న నెత్తురంతా నా హృదయంలోకి వస్తుంది. వచ్చి ఏం చేసింది? హృదయం ఒక పని చేసింది, లంగులోకి తీసుకెళ్ళింది. లంగులోకి వెళ్ళాక ఆ చెడు నెత్తురంతా ఇక్కడే ఉంది. వెళ్ళాక ఏం జరిగింది? ఆక్సిజన్ గ్యాస్ వెళ్ళింది, ప్యూరిఫై అయిపోయింది. కార్బన్ డైఆక్సైడ్ లోపల ఉన్న చెత్త అంతా పోయింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? హృదయంలోకి వెళ్ళింది.
వెళ్ళి మళ్ళీ ఏం చేసింది? మంచి నెత్తరు శరీరం అంతా వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది? ఎక్కడెక్కడెక్కడెక్కడ పోతే చెత్త ఉందో అది ఆ నెత్తుందని తీసుకుంటుంది. ఆ చెత్త అంతా తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తుంది? శరీరంలోకి తీసుకొచ్చింది. తీసుకొచ్చాక మళ్ళీ ఏమైంది? మన లంగ్స్లోకి వెళ్ళింది. అక్కడ మళ్ళీ ప్యూరిఫై అయింది. మళ్ళీ ఈ ప్రక్రియ క్లియర్గా అర్థమైందా మీకు అందరికీ? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నారా? ఇది అర్థమైన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నేను చెప్పండి, అందరు కొంతమంది వినలేదు, మళ్ళీ అంతేత మళ్ళీ చెప్తాను. ఇది అర్థమైంది కదా? ధ్యానం ధ్యానం చేస్తున్నాం, ఇదే ధ్యానం అంటే. ఇంతవరకు వచ్చాము ఇదంతా ఎందుకు జరుగుతుంది? హృదయంలో చెడు మెత్తలు వచ్చింది, లంగ్స్లోకి వచ్చింది, ప్యూరిఫై అయింది. కరెక్ట్, ఇంతవరకు అర్థమైంది కదా? ఇంకొక జాగ్రత్త అర్థం చేస్తుంది. ఇక్కడ నాలుగు ఉన్నాయి కదా, మన హృదయంలో నాలుగు కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. వెంట్రికల్స్ అని వాళ్ళు ఏదో డాక్టర్లు ఏదో పేరు చెప్తారు, మీరు నాలుగు భాగాలు అనుకోండి. ఇంతవరకు అర్థమైందా మీకు? మీ హృదయంలో నాలుగు ఉన్నాయని దానిని ఆయుధాలు అంటారు. మీ శరీరానికి ఈ నాలుగు ఆయుధాలు ఉన్నాయి. ఈ నాలుగు ఆయుధాలే కదా మీకేం చేస్తున్నాయి? మీ చెత్త అంతా తీసేస్తుంది, చెత్త బయటికి వెళ్ళిపోతుంది, ప్యూర్గా శుద్ధంగా ఉన్నది లోపలికి వేస్తుంది. ఇక్కడే శరీరం అంతా వెళ్తుంది, అది జరుగుతుంది. దానికి నాలుగు ఆయుధాలు ఉపయోగిస్తుంది. వాటిని శంఖం, చక్రం, గద, పద్మం. ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ. ఇప్పుడు చెప్పిందంతా ఆలోచించుకోండి. ఏం పర్వాలేదు, నేను ఇంతవరకు చెప్పింది మళ్ళీ ఆలోచించుకోండి. కొంత దూరం వెళ్తుంది అంతే కదా. అంతవరకు నేను చెప్పిందికే అది అలా వెళ్ళేంత వరకు నేను చెప్పిందంతా అర్థం చేసుకోండి. నేను ఏం చెప్పాను? నేను చెప్పింది ఆలోచించుకోండి. దాని గురించి ఏం బాగలేదు, దాని పని అది చేస్తుండేవండి. మీకు మీ శరీరంలో జరుగుతుంది, ఆలోచిస్తూ ఉండండి. ఖాళీగా వినొద్దు, చెప్పిందంతా గుర్తు చేసుకోండి. పొద్దున్న నుంచి చెప్తుండండి. అదే ధ్యానం అంటే, చెప్పింది ఆలోచించుకోండి. కూర్చునే కూర్చుంటే ఏం లాభం? మంచి ఛాన్స్ దొరికింది, గురువు గారే చెప్పారేమో, అమ్మ గబుక్కుని చెప్పేకు, కాస్త వాళ్ళని ఆలోచించుకొని అని. మంచిది, అందుకే ప్రతిదీ పాజిటివ్ అనుకోవటం నేర్చుకోండి. భయం ఎందుకు? దాన్ని ఆపటం ఎందుకు? ఉపయోగించుకోండి దాన్ని. చెప్పిందంతా నేను ఆలోచించుకోండి. బ్రెయిన్ హార్ట్కి వచ్చాను, ఇంకా బ్రెయిన్ వద్దులే, హార్ట్ చూసుకుంటూ ఉన్నాను. సరే హృదయంలో నేనున్నాను అన్నాను. నువ్వు ఉన్నావు, నీ పని ఏం చేస్తుంది? చెత్త అంతా తీసేస్తుంది, కరెక్ట్ చేస్తుంది. అది చూసుకోండి, అప్పుడు మీ ధ్యానం అద్భుతమైన శక్తి ఇస్తుంది. హృదయం నుంచే వస్తుంది ఆ నెత్తుదంతా. అది అందరికీ జరిగేదే, మీరు దాని గురించి తెలుసుకుంటున్నారు. ఇంతవరకు అర్థమైంది కదమ్మా అందరికీ? ఇంకా మెల్లగా చూసి నా మాట వినండి. ఇది చేశాం మనం. పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు హార్ట్ పనిచేస్తుంది. అది ఎప్పుడైనా ఆగిపోతే చస్తాం. నిద్రపోయి ఉంటాం, ఏం చేసినా ఆ పని పాపం అది లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ చేస్తుంది. చిన్న ఇది కానీ మీకు తెలుసా, మన శరీరంలో హార్ట్ నుంచి వెళ్ళేటటువంటి నెత్తురు 70 మైళ్ళ శరీరంలో తిరుగుతుంది. డాక్టర్లు చెప్తున్నారు అంత శరీరం ఉంది. లబ్ధ శక్తి ఆ నెత్తురు కొడితే
మొత్తం శరీరాన్ని కనుక మన శరీరంలో ఉన్న చిన్న చిన్న క్యాపిలరీస్ కూడా లైన్ లో పెట్టుకుంటే తెలిసి ఎంత దూరం ఉంటుందో పొడుకుది 70 మైల్. చిన్న శరీరం నిజంగా దాన్ని లైన్ లో పెడితే ఎంత దూరం వెళ్ళింది కాదు, నెత్తుడు అంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది. నువ్వు ఎప్పుడైనా ఒక జీవితంలో అంతా కలుపుకున్నా 70 మైళ్ళు నడిచి ఉంటారా ఎప్పుడైనా? నువ్వు కానీ శరీరం జరుగుతుంది ఆశ్చర్యం. మరి దాన్ని ఎంత జాగ్రత్తగా వాడాలా, క్లీనింగ్ చేయాలి కదా. దానికి ఇదే పని, నీ శరీరాన్ని క్లీన్ చేస్తూ కూర్చోవటమైనా దాని పని. ఈ 70 మైళ్ళ నాళీలో క్లీన్ చేస్తూ కూర్చోవాలిరా, అది చేస్తుంది, అది వేరే విషయం. కానీ అదే కనుక నువ్వు కరెక్ట్గా వాడితే ఆరోగ్యంగా ఉంటావు. అది ఒక్కటి అర్థమైతే చాలా సార్, కానీ ఇంకా చాలా ఉందమ్మా. ఇంతవరకు అర్థమైందమ్మా, 4 ఉన్నాయి. ఆ 4 ఇంటికి కొన్ని ఆయుధాలు ఉపయోగిస్తాం, వెపన్. అందరడానికి పని కావాలి కదా, నీకు గోడ మీద పట్టాలంటే శుద్ధి కావాల్సిందే. శుద్ధి లేకుండా నేను చేత పట్టవరు. మరి 4 పని చేయటానికి శంఖం, చక్రం, గద, పద్మం వాడుతుంది. దీన్ని వాడటమే మనకి రాదు, అందుకని ఉంటాయి అవి మన శరీరంలో ఉన్నాయమంట. దాన్ని చతుర్భుజాలు అంటారు. ఎందుకురా బొమ్మలు చూసుకోవటం? చక్రం అంటే ఏంటి? చక్రం అంటే మీకు తెలుసా? చక్రం అనే మాట విన్నారా ఎప్పుడైనా? చక్రం అంటే అర్థం ఏంటి? చక్రం బ్లడ్ ఏమవుతుంది? శరీరంలో అంతా చక్రంలాగా వెళ్తుంది. వెళ్తుందా లేదా? మరో చక్రం కరెక్ట్గా వాడండి. ఏ చక్రంలో ఎక్కడ కరెక్ట్గా వెళ్తుందో చూసుకో. కృష్ణుడి చేతిలో ఉండేది అది. మరీ ఎక్కువ అయిపోయింది కదా అంటే చక్రం కొడుతుంది. చక్రం అంటే చక్రం ఆగిపోతే ఏమవుతుందిరా? చస్తాడు. చక్రం అది ఎప్పుడైనా ఆలోచించారు? ఎప్పుడైనా బొమ్మలోటి చేసుకుంటారు కానీ ఎందుకురా ఆయుధం? అదే వాడేది కృష్ణుడు. లాభం లేదు, చక్కన హార్ట్ ఆడుతుంది, చస్తాడు. అదే కృష్ణుడు చేసేది చక్రం ఇస్తే నువ్వు చూస్తే ఎవరో చక్రం అని వెళ్ళింది, ఆ ముక్క అలా కింద పడింది అది. అది సరే, కానీ యాక్చువల్గా ఏంటి, చక్రం కరెక్ట్గా లేకపోతే చస్తావు. అదే కృష్ణుడి చక్రం, మీకు ఉంది ఆ చక్రం, అదే కొడుతుంది. కరెక్ట్ చేసుకుంది ఆ చక్రాన్ని. మరి చక్రంకి ఎలా కరెక్ట్ చేయాలి? ఎలా చేయాలి? దానికి ఇంకొక మాట మనం అర్థం చేసుకుంటాం. ఈ హృదయంలోకి ఆక్సిజన్ లోపలికి వెళ్ళి ఈ లంగ్స్లోకి ఆక్సిజన్ వెళ్ళి ప్యూరిఫై చేస్తుంది. ప్యూరిఫై చేసి ప్యూరిఫై అయింది హార్ట్ నుంచి మళ్ళీ వెళ్తుంది. ఇది అర్థమైంది కదా, ఇది అందరికీ అర్థమైంది కదా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. తర్వాతది అసలైన విషయం చెప్తాను నేను. మన శరీరంలో ఈ చక్రం, చక్రం అంటే ఇప్పుడు అర్థమైంది కదా. చక్రం అంటే ఈ చక్రం అనుకోకండి. శరీరంలో నెత్తురంతా ఇక్కడికి వస్తుంది, మళ్ళీ వెళ్తుంది, వస్తుంది, వెళ్తుంది, చక్రం కదా. ఈ చక్రాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. లోమ విలోమ ప్రాణాలు చేస్తే లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్. అప్పుడేమవుతుంది? చక్రం కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అవుతుంది అంతే. ఉత్తిన గాలి చూసావు నువ్వు, వచ్చింది, అదే ఆక్సిజన్ గ్యాస్ వెళ్ళింది. కానీ మన శరీరంలో 5 ప్రాణాలు ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. సైంటిస్ట్ అడిగితే చెప్తారు మన లంగ్స్ లో ఇటువైపు మూడు లోప్స్ అంటే తెలుసమ్మా మన చక్రానికి లంగ్స్ లో మూడు అరలు ఉంటాయి ఇటువైపు రెండు ఉంటాయి ఏ డాక్టర్ని అడిగినా చెప్తాడు అది అసలు దాని ఆక్సిజనే మీరు కరెక్ట్ గా తీసుకోరు ఎప్పుడు మీరు పిలిచేటప్పుడు లోతుగా పిలిచి మిల్లిగా వదలండి అని 8 సంవత్సరాల బట్టి చెప్తున్నాను ఎవడు చేసుకోడు చస్తాడు ఎప్పుడు గ్యారంటీ కదా ఇంకంటే కరెక్ట్ గా లేదు కానీ 5 లోప్స్ లో ఆక్సిజన్ కరెక్ట్ గా వెళ్ళినా నువ్వు బతికిపోతావురా ఇంకా సాధనలు దేవుళ్ళ గురించి గోళేం లేదు గాలి లోపలికి పీల్చుకోండి మెల్లిగా వదలండి ఓ 3 సార్లు చేయండి అందరూ తర్వాత ఏంటి ప్రాబ్లం వస్తుందో చెప్తాను నేను చెయ్యండి అమ్మ మీరు ఇదంతా మీకోసం ఇంకా మీ వాళ్ళకి చెప్పటానికి చెప్తున్నానమ్మా అందరికీ వెళ్ళాలి ఈ విషయాలు ప్రాణాయామం చేయొద్దమ్మా మామూలు డీప్ బ్రీదింగ్ నో బ్రెత్ కొంతమంది చేస్తున్నారు అదొద్దు చెప్తున్నాను అదొద్దు డీప్ బ్రీదింగ్ అంతే వాడండి చూసుకోండి కాస్త ఏముంటుందో 3 సార్లే కరెక్ట్గా చేసి పూర్తిగా గాలి పీల్చండి మీకు అదే పెద్ద కష్టం అవుతుంది మీకు అర్థమవుతుంది ఎప్పుడైనా అంత లంగ్స్ ఎప్పుడైనా వెళ్తే కావచ్చు మొట్టమొదటిసారి వెళ్తుంది నేనండి తీసుకున్నారు మీరు మీకు తెలుసా మీకు తెలుస్తుంది మీకు పూర్తిగా గాలి వెళ్ళలేదు అని ఇంకా మామూలప్పుడు ఎంత వెళ్తుందో దేవుడికి తెలియదు ఇంత మీరు ప్రయత్నం చేసి గాలి పీడిస్తూ వెళ్తేనే ఈ మొత్తం గాలి వెళ్ళదు ఇంకా మామూలుగా మీరు గాలి పీల్చి వదిలితే ఎంత వెళ్తుందిరా ఇంత అందువల్ల చేస్తాం మనం ఆక్సిజన్ అయితే వస్తుంది కదా లంగ్స్ లోకి కానీ మొత్తానికి తగిన ఆక్సిజన్ వెళ్తండి దానివల్ల వృద్ధాప్యం వస్తుంది చాలా మంది అడుగుతూ ఉంటారు చిన్నప్పుడే ఏమవుతుంది వృద్ధాప్యం వస్తుంది అదేగా ప్రూఫ్ తెల్ల జుట్టు ఉంటే అర్థం ఏంటి తెల్లని జుట్టు ఉంటే వృద్ధాప్యం వచ్చింది అని అర్థం ఇందువల్ల ఏంటి కారణం ఏంటి మీకు బ్రీదింగ్ కరెక్ట్గా చేయకుండా అదేంటండి నేను చెప్పటానికి నా తల ప్రాణం దానికి వస్తుంది ప్రతిరోజు ప్రతి క్షణం మీద అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్తాను నేను మరి చేసుకోవాల్సిన చేపతో అత్యంత లేనవ్వదు చివరికి దానివల్ల ఉద్భవ్యం వస్తుంది చివరికి కూడా చేస్తాడు కారణం అది అదే హృదయం ఆ మాత్రం కరెక్ట్గా లంగ్స్కి వెళ్తే 250 ఏళ్లకు ముందు చావడు అని సైంటిస్టులు ఎప్పుడు చెప్తున్నారు సైంటిస్టులు చెప్తున్నారు తప్ప అది అయ్యా మీరు కరెక్ట్గా బ్రీతింగ్ చేయటం లేదు మీరు కనుక కరెక్ట్గా బ్రీతింగ్ చేస్తే 250 సంవత్సరాల వరకు గ్యారంటీగా బతుకుతారు రోగంతో కాదు సెల్స్ ఇందుకు వస్తాయి ఇందుకు రావుగా ఇందుకు రావు నువ్వు వాడతావుగా ఎప్పుడో 2 సార్లు ప్రాణాయామం చేస్తే సరిపోతుందిరా నీ జీవితం అంతా డీప్ బ్రీదింగ్ లో ఉండాలి నేర్చుకోండి అప్పుడు కదా మార్పు వచ్చేది అదొక్కటి కాదు పెద్ద ప్రాణాయామం ఇది ప్రాణాలని కంట్రోల్ చేయటం ప్రాణయామము అంటే అర్థం అది ప్రాణాలని కంట్రోల్ చేయటం ప్రాణాయామం చేస్తారా ఏదైనా ఉందిరా నీ చేతిలో చెత్త అంతా వస్తూ ఉంటే ఏం చేస్తుందిరా ప్రాణాయామం ఏం చేస్తుంది ఏం చేయదు, తప్పే ప్రమాదం ఏం జరగదు. నన్ను ప్రాణాయామం ఎందుకు ఉపయోగపడదు, ముందు మీ రక్తాలు కరెక్ట్గా వస్తే కదా ఏదైనా చేయగలవు. ఇంకా మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సిన దీనివల్ల ఏంటి అంటే డీప్ బ్రీదింగ్, అది అలవాటు అయిపోవాలి. పూర్తిగా తీసుకోవటం, పూర్తిగా వదలాలి, అంతే శ్వాస. ఇంకొక రెండు సార్లు చేయండి, ఇంకో ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఏం చేసిన మామూలుగా ఉందండి, అంటే మామూలుగా చేసుకోండి. పూర్తిగా వదలండి, మళ్ళీ పీల్చుకోండి, మళ్ళీ పూర్తిగా వదిలేయండి, పూర్తిగా వదలాలి, పూర్తిగా వదలాలి. మళ్ళీ ప్రయత్నం చేయండి, వదులుతున్నప్పుడు ప్రయత్నం చేయండి, ఇంకా వదిలేద్దాం, ఇంకా వదిలేద్దాం గాలి అని ట్రై చేయండి, కాస్త ప్రయత్నం చేయండి. ఇంకా నేను చెప్పిన ప్రశ్న వినండి. ప్రశ్న, మనం లాస్ట్న వదలటానికి ప్రయత్నం చేస్తున్నాం కదా, అందరూ చేశారా? అది అందరూ విన్నారా? నేను చెప్పింది జాగ్రత్తగా వినండమ్మా, మీకు చేస్తే మీకే అర్థమైపోతుంది ఏమవుతుందో. ఎందుకైనా మంచిది, ఇంకోసారి పూర్తిగా పీల్చి వదలండి, 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 ట్రై చేయండి. అది చివరిన వదులుతున్నప్పుడు ఇంకా ప్రయత్నం చేయండి, ఇంకా వదులుదామని, ఇంకా వదులుదామని. అదండి, విన్నారా మీరు? చెప్పింది అర్థమైందా మీకు? గాలి వదలండి, వదలండి, వదలండి అని చేసినప్పుడు ఏం జరిగిందిరా నీకు, నీ శరీరంలో, నీ శరీరంలో ఏదైనా చేంజ్ వచ్చిందా? మీ బొగ్గ బయటికి వెళ్ళిందా లోపలికి వెళ్ళిందా వదులుతున్నప్పుడు? లోపలికి వెళ్ళిందా లేదా? దాన్నే ఉద్యాన సాధన అంటాం, తనకు పేరుంది అంతే. నువ్వు చేసింది అదే, నువ్వు చేసింది అంతే. దానికి సాధన వాళ్ళు చెప్తారు ఉద్యాన, వీళ్ళు చేస్తారు. ఇలా వదిలితే ఏమవుతుందో, ఏమవ్వదు. గాలి వదులుతుంది, వదిలినప్పుడు అది లోపలికి ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది. అది ఇంత మన సాధనలో అదంతా అలా డెవలప్ అయింది. అది చేస్తే ఏమవుతుంది, వదిలేటప్పుడు దీని మీద ఎక్కువ అప్పుడైతే ఏంటి, ఇది చేయటం కాదు, మీరు చేయక్కర్లే ఉడ్డియాను, అది అదే లోపలికి వెళ్తుంది. నువ్వేం చేయక్కర్లే, సహజంగానే జరుగుతుంది. వదలండి, 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 మళ్ళీ పీల్చుకుంటాం పూర్తిగా. అదే అలవాటు అవ్వాలి మీకు. ఎప్పుడో 5 నిమిషాలు చేస్తే అప్పుడు అప్పుడు కరెక్ట్ అవుతుంది, ఆ డౌటే ఉంది. చేస్తే ఎప్పుడు చేసినా పని జరుగుతుంది. నేను ఇది అలవాటు చేసుకోలేదా మీరు? అది చేస్తున్నప్పుడు రోడ్డు మీద నుంచుని ఉండండిరా అని వాడితో మాట్లాడతాం, ఆఫీస్ దగ్గర ముందు కూర్చొని ఆగండి, వెళ్ళి ఉండండి అంటే ఎట్టారా? కామన్ సెన్స్ అది నేర్చుకోండి. అలా చెయ్యాలా ఇంకా సమానం అక్కర్లే, ఇదివరకు కంటే కాస్త ఎక్కువ చేస్తే చాలు, అది తెలియాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీకు తెలియాలి ఇది లోపలికి వెళ్తుందని, అర్థమైందమ్మా చెప్పింది. అందుకని నువ్వు ప్రాణాయామం చేసుకుంటే, సాధన ముందు చేసుకుంటూ ఉంటే, బయటకు వచ్చి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది నీకు. అది చేయటమే ఎవరు, అక్కడ చేసేసింది నిత్య జీవితంలోకి వచ్చేయాలి. అది డాక్టర్లు అవంతా చెప్పి నువ్వు మంతలో పడుకుని ఇంట్లో ఉండండి బయటకు రాకండి అని చెప్తే నేను ఇవంతా నీతో చెప్పగలుగుతున్నాను అంటే కారణం అదే, డాక్టర్ల ప్రకారం గాన్, సగం బ్రెయిన్ పోయింది, అది లెఫ్ట్ బ్రెయిన్ గాన్. ఎంత కిందిరా దాంతో, మిమ్మల్ని తిట్టడానికే చాలు, లెఫ్ట్ బ్రెయిన్ చాలు. అర్థమైందా కారణం ఏం చెప్తున్నాను? ప్రాణాయామం అంటే, ఇప్పుడు ప్రాణాయామం అంటే అర్థమైందా? ప్రాణాయామం అంటే ఏదో ఇంటి దగ్గర చేసేది కాదు, ఎక్సర్సైజ్ చేశాక అలా రోజు వాడు చేస్తూ ఉంటే శక్తి వస్తుందా రాదా? మరి ప్రాణాయామం కూడా అలా కరెక్ట్గా చేస్తే ఇది కరెక్ట్ అవుతుంది.
ఫస్ట్ స్టెప్ అర్థమైందమ్మా. నేను చాలా విషయాలు చెప్పేస్తాను, స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఉన్న ప్రాణాయామం వాళ్ళు ఇవాళ నేర్పుతారు మీకు, కానీ ఇది నేర్చుకోండి. పిల్లలకి ముఖ్యంగా చాలా మనకి ఎప్పుడు నేర్పం వాళ్ళకి. నేను ఇంకో గ్యారంటీ చెప్తున్నా పిల్లల గురించి, కళ్ళు చూడు ఉన్న వాళ్ళకి ఓపెన్గా చెప్తున్నాను నేను. మీరు కనుక పిల్లలు ఒక్కసారి ఆకాశం వైపు చూడటం నేర్చుకుంటే, మనం ఎప్పుడు ఫ్లాట్స్లో అంతా ఉండి ఒక గదిలో ఉంటారా, గోడలు కనిపిస్తూ ఉంటాయి అంతే, కళ్ళు పోతుంది చివరికి కళ్ళు చూడు. మనేం చేయాలరా దానికి? ఒకసారి తలుపు తెరిచి లేకపోతే విండోస్ కిటికీలు తెరిచి ఎప్పుడైనా ఆకాశం వైపు ఎప్పుడైనా చూశాను, మనమేమో ఎప్పుడైనా చూసామా? కళ్ళు అందుకు ప్రమాదం. అంతేత పిల్లలకి ఓ 10-15 నిమిషాలు దూరంగా చూడండి. కిటికీ తెరిచి చూస్తే కనిపిస్తుంది దూరంగా, అక్కడ ఏదో కనిపిస్తుందిరా అని దూరంగా చూడమనండి. 10 నిమిషాలు చేయించాక మీరు టెస్ట్ చేసుకోండి, కళ్ళజోడు తీసేస్తారు. గ్యారంటీ చేస్తే మీరు అసలు ఎప్పుడు మేము చెప్పినా చేయరు మీ పిల్లల చేత, చివరికి కళ్ళజోడు వస్తుంది. పెట్టుకోండి, నాకేంటి చెయ్యాలి అందుకే పూర్వకాలంలో వాళ్ళు చెప్పింది చేస్తాం కనుక అన్ని ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడున్న ఫ్లాట్స్ వాటిలో ఒక 4 గదుల మధ్య ఉన్నారు, వాళ్ళ కళ్ళు పాడైకే అవుతాయిరా. ఇంకా ఎవరి తప్పు ఏం లేదు. మరి ఆకాశం చూడాలి అంటే ఒకసారి తలుపు తెరిచి దూరంగా చూస్తే చాలు. అక్కడెక్కడో చెట్టు ఉంది, అక్కడెక్కడో కనిపిస్తుంది కదా ఎక్కడున్నా. పిల్లలుగా చూడమని సెట్ అయిపోతారు, చేయలేరు. కానీ అది కరెక్ట్ ఉన్నా కాదా? నిజమేనా? కొన్ని 100 మంది నేను చూపిస్తాను అలా చేసిన వాళ్ళు కళ్ళజోడు తీసేశారు. నెగిటివ్ అని చెప్తానా, పిల్లలకి వచ్చే పవర్ని నెగిటివ్ అంటారు. అది గ్యారంటీగా సెట్ అవుతుంది ఎప్పుడైనా చేస్తే. అంటే పిల్లవాళ్ళకైనా పెద్దవాళ్ళకి కూడా పనిచేస్తాయా? పైకేమో పెద్దవాళ్ళకి, వాళ్ళకే పనిచేస్తుంది, ఎందుకు చేయదు? ఇది చేయించాలి, చేయకుండా ఏం లేదు. కరెక్ట్ంది, ఒక 5 మంది చేస్తే కానీ రాదమ్మా, ఒక రోజులో ఏం రావమంతా. ఇలా ఒకసారి చేస్తే బలం వస్తుందిరా, 5-6 నెలలు చేస్తే తెలుస్తుంది బలం వచ్చిందో లేదు. ప్రతిరోజు చేస్తే అందుకు ఇవంతా చెప్పబడుతుంది. ఆధ్యాత్మికత అది తర్వాత చూద్దాం. చెప్పింది అర్థమైంది కదా? మొట్టమొదట ఏం అర్థం అవ్వాలి మనకి? డీప్ స్లో బ్రీదింగ్ పూర్తిగా వదలాలి. వెళ్తున్నప్పుడు ఇది ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది, పెద్ద ఎక్సర్సైజ్ ఇది. ఇది 5-6 నెలలు చేసిన వాళ్ళు, వాళ్ళ వెయిటింగ్ వెయిట్ ఉంటుంది కదా లోగా ఉండి, ఇదంతా అయిపోయిన వాళ్ళు ఇది కరెక్ట్గా చేసుకుంటే 5-6 నెలల తర్వాత చెక్ చేసుకోండి, 10 కేజీలు గ్యారంటీగా తగ్గుతుంది. గ్యారంటీ వచ్చింది, మళ్ళీ పోదు. మళ్ళీ వేద పనులు చేస్తే పోతుంది, అది వేరే విషయం, దాన్ని గౌడం చేస్తాను. ఇదే చేస్తూ ఉంటే వెయిట్ ఎలా కరెక్ట్గా వస్తుంది. మరి సన్నగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇదే చేయాలి. సమత్వం యోగ ఉచ్యతే. వెయిట్ ఎక్కువగా ఉంటే తగ్గుతుంది, తక్కువగా ఉంటే ఎక్కడికి? కరెక్ట్ వెయిట్కి. సమత్వం యోగ ఉచ్యతే, బ్యాలెన్స్ అవుతుంది. అంతే గాబరా పడుకోకుండా, అబ్బాయి ఇలా చేసేస్తాను నేను, ఇలా అయిపోతానండి నేనవో. సమత్వం బ్యాలెన్స్ వస్తుంది, తక్కువగా ఉంటే పెరుగుతుంది, లావుగా ఉంటే తగ్గుతుంది, చేస్తుంటే. అంటే మన భారతీయ యోగ సాధన ఎంత లాభము, చేస్తే చేస్తే చేస్తే, చేయకపోతే ఏమీ లేదు. ఇంకా ఇప్పుడు చాలామంది ఇప్పుడు నాతో వింటున్నారు, డీప్ బ్రీతింగ్ అందరూ మొదలెట్టేశారా, ఇంటికెళ్ళి చేస్తారా? చేసేదేం లేదు, నాతో మాట వింటూ. ఇది అలవాటు అయిపోతే ఇది కరెక్ట్ అయిపోతుంది. మొదట్లో 2-3 రోజులు చికాగ్గా ఉంటుంది, తర్వాత ఇది అలవాటు అయిపోతుంది. ఇంకా మీరు చేయకండి, అదే కరెక్ట్ అవుతుంది.
చాలా రోగాలు దాంతో సెట్ అయిపోతాయి. ముఖ్యంగా బీపీ, షుగర్ దీంతో సెట్ అయిపోతాయి. ఈ డీపీ బ్రీతింగ్ ఇక్కడ క్లాస్కి సాధన చేస్తున్నటువంటి వాళ్ళు మొదటి తింటారేమో. ఆసన ప్రాణాయామం క్లాస్ జరుగుతుందా? ఇక్కడ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా నేర్చుకోండి. అంతకంటే ఇంకా బాగా జరుగుతుంది. చెయ్యాలమ్మా, చేస్తే తప్ప కరెక్ట్ అవ్వదు. చెప్తే ఏం లేదు, ఎన్నిసార్లు చెప్తే ఏం లాభంట? అంటే నేను అన్ని పాయింట్స్ చెప్తున్నాను. నా లెక్చర్ పొద్దు నుంచి వింటుంది, ఇప్పటి నుంచి ఇప్పుడు ధ్యానం గురించి చెప్తున్నా ఇవంతా, అందులో ఇవి భాగాలు. కానీ దేని గురించి చెప్తున్నాను నేను చివరికి, నేను ఎక్కడున్నాను అంటే ఇక్కడున్నాను అని అర్థమైంది. అంతవరకు అర్థమైంది మనకి, కానీ మనకి తెలియదు ఎక్కడున్నాను. తెలుసుకోవాలి దాన్ని. నేనున్నానంటూ వాడిని ఎవరినైనా చూసి వాడేం చేస్తున్నాడో వాడి జీవితం మీలాగా చేసుకుంటే తొందరగా అవుతుందా అవ్వదా? మీ అంతటా మీరు చేసుకుంటే తొందరగా అవుతుందా? ప్రశ్న అర్థమైందా? ఇటు పట్టుకోవాలి, నేను ఎవరిని అని తెలుసుకోవాలి. మా అదే కదా నా సాధన. దానికి ఏం చెప్పాను? ఇటు మూడు ప్రాణాలు, ఇటు రెండు ప్రాణాలు, మొత్తం ఐదు ప్రాణాలు లోపలికి వెళ్తున్నాయి. ఆక్సిజన్తో పాటు ఐదు ప్రాణాలు వెళ్తాయి. అది ఉంటేనే బతుకుతాం. ఆక్సిజన్ ఉంటే బతికిపోతే, చచ్చిపోయిన వాడికి ఆక్సిజన్ చూపిస్తే బతికిపోవాలి, బతకడగా. ఇంకోటి ఏదో ఉంది దాంతో పాటు, ఐదు ప్రాణాలు వస్తాయి గాలి పీలుస్తున్నప్పుడు. అవి కరెక్ట్గా ఉన్నాయనుకోండి ఐదు ప్రాణాలు, అసలు చావు ఎప్పుడు? అసంభవం. చాలామంది రుషులు ప్రూవ్ చేశారు, వాళ్ళని లోపల ఎక్కడో సిమెంట్లో పెట్టేసి రెండు మూడు నెలల తర్వాత తీస్తారు, బతికే ఉంటాడు వాడు. విన్నారా లేదా అదంతా? ఆ ఉదాహరణ విన్నారా లేదా? అది ప్రాణం, ఆక్సిజన్ కాదు. ప్రాణం ఉంటే ఎక్కడన్నా బతుకుతాడు. ఇంకా గాలి మీరు తీసుకుని చేస్తున్నప్పుడు ప్రాణం కూడా వెళ్తుంది. ప్రూఫ్ ఏంటి? మూసేసాం అనుకోండి, చాలా సినిమాలు చూపిస్తారు కదా, చంపేయటానికి చాలా మెస్ట్ మెథడ్ ఏంటి అంటే తలలా తీసుకొచ్చి వాడిని నెత్తి మీద పెట్టాడు. కింద పెట్టుకుంటే పడుకుంటాడు, వాడి మొహం మీద పెట్టి నొక్కితే చేస్తాడు. ఇంచేత మీ ఉద్దేశం ఏంటి అంటే గాలి పీల్చుకున్నప్పుడే ప్రాణం వెళ్తుంది అని. కరెక్ట్ కాదండి, మీకు అది అలవాటు అయిపోయింది దానికంతే. అది అలవాటు అయిపోయింది కనుక ప్రాణం దాని ద్వారా వెళ్తుంది. అలవాటు అయిపోయింది కనుక మీరు ఎప్పుడు కరెక్ట్గా నేర్చుకోవటం లేదు కనుక. లేకపోతే అలా పెట్టి నొక్కిన వాడేం సావాడు, గాలి అలా ఆపేసి ఒక సంవత్సరం తర్వాత తీస్తే బతికే ఉంటాడు వాడు, ప్రాణాయామం కరెక్ట్గా చేసుకుంటే. కానీ ఇదంతా ఏం చెప్తున్నాను, గాలి మనం పీల్చుకుంటున్నప్పుడు ఈ మొత్తం ఇటు ఉన్న మూడు, ఇటువైపు రెండు, వాటికి మొత్తం ఆక్సిజన్తో నిండేటట్టు గాలి పీల్చుకోండి. పూర్తిగా వదలాలి. వదలకపోతే లోపల ఉన్న చెత్త లోపలే ఉండిపోతుందిగా. అంతేత పూర్తిగా వదలటం చాలా ఇంపార్టెంట్. అంతేత ఎక్కువగా వదలటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం. ఇంకంటే చెత్త వదిలిపోతే చాలు ముందు. ఇంతవరకు అర్థమైంది కదా. ఇంకా మెల్లిగా ఇంకొక స్టేజ్కి వెళ్దాం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన బ్రెయిన్లో ఇటువైపు లెఫ్ట్ ఒక బ్రెయిన్ ఉంటుంది, ఇటువైపు ఇంకో బ్రెయిన్ ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని పేరు. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు హార్ట్ నుంచి పైకి వెళ్తున్నాను నేను. హృదయంలో ఏమని చెప్పాను? ఐదు ప్రాణాలు వెళ్తాయి గాలిగా పీలిస్తే, వదిలేస్తారు, జరుగుతుంది. లోపలున్న చెత్త అంతా హార్ట్లోకి వచ్చి లంగ్స్లోకి వెళ్ళి అక్కడ క్లీనిఫై అయిపోయి మళ్ళీ హార్ట్ నేల్లో హోర్ట్కి వెళ్ళిపోతుంది. ఇంతవరకు అర్థమైంది కదా. ఈ లెఫ్ట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ వెళ్ళాలి. దానికి మనకి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని ఉంది. సీతారాముడు, రాధాకృష్ణుడు అని వాళ్ళు ఇద్దరిని కలిపి చెప్తామా, లేకపోతే రామ రామ సీతా సీత అంటామా? భారతీయ జీవితంలో రెండూ చెప్పుకుంటాం. సీతారాముడు కలిపి చెప్తాం, రాధాకృష్ణుడు, ఇంకా మిగతా దేవతలు. ఎందుకు? ఎందుకంటే ఈ రెండు మన బ్రెయిన్లో ఉన్నవాళ్ళు,
ఇందాక చక్రాలు ఎక్కడున్నాయో చెప్పాను కదా, చక్రం ఒకటే చెప్పాను, మీతో చెప్పలేదు నేను. చక్రం ఒకటే చెప్పా ఇప్పుడు. చక్రం అంటే ఏంటి? గాలి పీల్చుకున్నారు, వదిలేరు. అది వెళ్ళటం వల్ల ఏ చక్రం జరిగింది? నీ శరీరంలో ఉన్న అన్ని రక్తాల చక్రం జరిగింది. ఆ చక్రం అర్థమైంది, అర్థమైందా? ఆ చక్రం కరెక్ట్గా ఉంటే శ్రీకృష్ణుడు కూడా నేను చంపలేడు, చంపలేడమ్మా ఆ చక్రం లేదు కనుక. కదా అది వేరే విషయం, అంత గొప్పదని చెప్తున్నాను నేను. చక్రం అంటే అది, చక్రం అర్థమైంది కదా. ఒక ఆయుధం ఇచ్చానా నేను మీకు? చక్రం అనే అర్థం అర్థమైందా? ఏంటి అక్కడ డీప్ బ్రీదింగ్, అది కరెక్ట్ చక్రం. చక్రమే కదా, గాలి లోపలికి వెళ్ళింది, పూర్తిగా వచ్చింది, పూర్తిగా వెళ్ళింది, పూర్తిగా వదిలాం, అది చక్రం. ఆ చక్రాన్ని వాడాలనుకోవాలి మనం, ఆయుధం వాడాలి. అందుకని తెలుసుకోవాలి అని అంటే నేను ఒక మాట చెప్పాను, మనంతటా మనం చేసుకోవటం ఒక విధానం, తెలుసుకున్న వాళ్ళు వాళ్ళు చేసింది అర్థం చేసుకుని దాన్ని మనం నేర్చుకుంటే తొందరగా అర్థమైపోతుంది. అర్థమైంది కదా మీకు? అర్థమైందా నేను చెప్పింది? అంతేతే ఇదివరకు దేవతలు వాళ్ళు వాళ్ళు చేసేది ఏంటో అర్థం చేసుకుంటే దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? చక్రం అంటే అర్థమైందా ఇప్పుడు అందరికీ? చక్రం అర్థమైందా? మీ చక్రం అంటే ఏంటి? మీ శ్వాస. మీ చక్రం కరెక్ట్గా లేదు, అడ్డదిడ్డంగా ఉంది, కరెక్ట్ చేసుకోండి. అదే ప్రాణాయామం. అందులో ఒక ప్రాణాయామమే ఇప్పుడు చెప్పాను నేను, డీప్ బ్రీదింగ్ చేసుకోవాలా అక్కర్లేదా? ఎప్పుడు చేద్దాం? రెండు నిమిషాలు చేద్దామండి. ఎప్పుడు చేయాలి? 24 గంటలు. ఇప్పుడు క్లీనింగ్ అవుతుంది, చెత్తంతా ఇంత వస్తుంది. డీప్ బ్రీతింగ్ అని 2 నిమిషాలు చేస్తే కొంత వదిలితే, రోజు చెత్త వస్తుంది కొంచెం వదిలితే ఏమవుతుందో ఎట్లా వస్తావు ఎప్పటికప్పుడు. కానీ కరెక్ట్గా ఉంటే డీప్ బ్రీతింగ్ మీ జీవితాలు కరెక్ట్ అయిపోతాయి, గ్యారంటీగా. ఎక్కడ ఏ వయసులో ఎక్కడ వయసులో ఉన్నా మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీకు శక్తి వచ్చేస్తుంది. డీప్ బ్రీతింగ్ గురించే మళ్ళీ చెప్తున్నాను నేను. కానీ ఇదంతా వెళ్తోంది, రక్తం వెళ్తోంది అన్ని చోట్లకి, శుద్ధం అయింది. కానీ బ్రెయిన్ కరెక్ట్గా లేదనుకోండి, వేస్ట్ కదా. కానీ మనకి బ్రెయిన్లో 2 రకాలు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. బ్రెయిన్ ఏమైనా వాడుతున్నామా మనం? ఐన్స్టీన్ లాంటి గొప్ప సైంటిస్ట్, వాడి బ్రెయిన్ అయ్యాక వాడి బ్రెయిన్ ఎందుకు అంత తెలివితేటలుంది అని చూస్తే, వాడి బ్రెయిన్లో 8% బ్రెయినే పనిచేస్తుంది, మిగతా 92 బ్రెయిన్ పని చేయటం లేదు. అయినా అంత గొప్ప బ్రెయిన్ ఉంది వాడికి. మరి మన బ్రెయిన్ ఎంత ఉంటుంది కదా ఐన్స్టీన్తో ఆలోచిస్తే? గ్యారంటీగా అంత ఎక్కువ ఉండదు. పొందిందండి 7.9 అంటారా, లేకపోతే 7 రెట్టు? ఎంత ఉంటుంది? నాకు డౌటే అసలు మన బ్రెయిన్ పనిచేస్తుందో లేదు. మీరు అనుకుంటున్నారు బ్రెయిన్ పనిచేస్తుంది, ఏదో అలవాటు ప్రకారం జరుగుతుంది తప్ప మీ బ్రెయిన్ ఏం పనిచేయటం లేదు. మరి ఆ బ్రెయిన్ని కరెక్ట్ ఎలా చేయాలి? అది కూడా మామూలుగా కాదమ్మా, మన మొత్తం బ్రెయిన్ డెవలప్ అవ్వాలి. ఐన్స్టీన్దే 8% అయితే అసలు మీకు 100% వచ్చేసింది అనుకోండి, బ్రెయిన్ 100% కరెక్ట్, మీ బ్రెయిన్ ఎలా ఉంటుందిరా? దాన్ని సహస్రార చక్రము అంటాం. దాని గురించి ఏం ఆలోచిస్తారు మీరు? దానికి నేను చెప్తున్నాను, ప్రాణాయామం మనం చేస్తున్నప్పుడు గాలి అయితే ఆక్సిజన్ లంగ్స్లోకి వెళ్తుంది, గాలి పీల్చుకుంటే ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. అంటే ఆక్సిజనే కాదు, ఇంకా చెత్త అది ఉంటే అది వెళ్తుంది, అది వేరే విషయం, కానీ ఆక్సిజన్ ముఖ్యం. కానీ మీరు ప్రాణాయామం చేస్తున్నప్పుడు మామూలు అప్పుడు కూడా 5 ప్రాణాలు లోపలికి వెళ్తున్నాయి, 5 ప్రాణాలు బయటకు వస్తాయి మనందరికీ. ఆ ప్రాణాలు 5 ప్రాణాలు ఉన్నంత వరకు బతికుంటాం మనం. ఎప్పుడు ఆ ప్రాణాలు పనిచేయవో 5 చచ్చిపోతాం, ఏదో ఒక ప్రాణమో ఇంకో ప్రాణమో కరెక్ట్గా లేకపోతే ఏదో ఒకటి భారం పోతుంది, కొట్టేస్తుంది. ఐదు ప్రాణాలు కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంటాం, మరి దానికి ఏం చేయాలి? రెండు ఇటువైపు ఐదు ప్రాణాలు ఉన్నాయి, ఇటువైపు ఐదు ప్రాణాలు ఉన్నాయి, అందుకు ఈ చేతులు ప్రాణశక్తికి ఇవి, వాటినే ముద్రలు అంటాం. నన్ను చాలామంది అడుగుతారమ్మా ఇలా పెట్టుకుంటే నా ప్రాణం వస్తుందా? చచ్చినా రాదు. క్లీన్గా ఉంటే ఏదైనా వస్తుంది, కానీ క్లీన్గా లేదో వాడితే ఏం లాభం రా. అందుకే గాయత్రితో పాటు 24 ముద్రలు ఉంటాయి, కానీ అది ఎందుకు చెప్పరు అంటే పెడితే ఏమవుతుందని. క్లీన్గా లేదమ్మా ట్యూబ్లోంచి నీళ్లు కరెక్ట్గా రావటం లే, నువ్వేం చేస్తే ఏం లాభం రా. ముందు క్లీనింగ్ కరెక్ట్ అవ్వాలి, అందుకని డీప్ బ్రీతింగ్ గురించి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాను. అది చేసుకుంటూ చేసుకుంటూ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఈ రెండు కరెక్ట్గా పనిచేయాలి, అప్పుడు మన బ్రెయిన్ కరెక్ట్గా ఉంటుంది. దానికి ఏం చేయాలి? మళ్ళీ ప్రాణాలే, ఇటు నుంచి కుడివైపు పిలిస్తే ఇటు ప్రాణం వెళ్తుంది, గాలి వెళ్ళదు అక్కడికి ప్రాణం వెళ్తుంది, ఇటు వదిలేశారు మళ్ళీ ఇటు పిలిచారు ఇక్కడికి ప్రాణం వెళ్తుంది ఇటు వదిలేస్తారు. లోమ విలోమ లెఫ్ట్ రైట్ ప్రాణాయామం కరెక్ట్గా చేసుకోండి. మీకు తెలియదేమో, కొంతమంది నాకు తెలుసు వాళ్ళు ఇలా కూర్చునే ఉంటారు, లోమ విలోమ ప్రాణాయామం చేసేసుకుంటారు సంకల్పంతోనే. వాడి గాను ఇటు వెళ్ళాలంటే ఇటు వెళ్తుంది, ఇటు కావాలంటే ఇటు వెళ్తుంది. సరే, అది చాలా టెక్నిక్స్తో అయ్యే టెక్నిక్, అసంభవం ఏం కాదమ్మా. అప్పుడు లోమ విలోమ ప్రాణాయామం మీరు ముక్కుతో చేయాలా? అక్కలే, సంకల్పం ముందు రాదమ్మా, అంత తొందరగా ఏం రాదు అది. కానీ కష్టమా? డ్రైవింగ్ గురించి చెప్పిందే, డ్రైవింగ్ వచ్చిన వాడికి డ్రైవింగ్ వచ్చి కనుక అని ఆపేస్తాడు, డ్రైవింగ్ రానివాడు కారిస్తే ఏం చేస్తాడు రావాడు? కష్టం, అసంభవం. కానీ ఇంతకీ డ్రైవింగ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా? అది చేసుకోగలను, ఎందుకు ఇది ఎందుకు కరెక్ట్ చేసుకోలేవు మనశ్శాస్త్రాన్ని. అందుకని లోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. సరే, ఇవాళకి చాలా చెప్పేశాను నేను, ఎన్నిన్నర వరకు చెప్దాం అనుకున్నా ఆపేస్తున్నాయి మీరు. కరెక్ట్, ఇవాళ చెప్పింది అర్థమైంది కదా. కానీ నేను చాలాసార్లు చెప్పానమ్మా మన వాళ్ళకి క్లాస్ వచ్చినప్పుడు కాగితం పెన్నులతో రావాలి, మా వాళ్ళే తీసుకురాలే. ఇంకా మీకు నేను చెప్పింది మీ బుర్రలో ఉంటుందన్నా మీ ఉద్దేశం, మీకు అక్కర్లే అది వేరే విషయం. మీకు అసలు ఇష్టం లేదు, మీరు చెయ్యరు, మిమ్మల్ని మీరే మిమ్మల్ని మీరు అనుకోండి, అది మీరు చేయరు. ఇవంతా చేయకపోతే ఏం అవ్వదు, లెక్చర్ విన్నారు పోయారు. చేయగలిగితే ఇది చాలమ్మా మీ జీవితాలు కరెక్ట్ అయిపోవటానికి. కానీ ఇంకా చాలా చెప్పారు పరమ పూజ్య గురుదేవులు, అవంతా నేను చెప్తాను. ఇంకంటే ఇంకా నేను తిప్పి 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 చెప్పి 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 విషయం అయిపోయింది, అప్పుడు నేర్చుకోవటం లేదు. నాకు ఎప్పుడూ చెప్పాను క్లాసుకి ముందు కాగితం పెన్ను ఉండాలి, చెప్పింది నోట్ చేసుకోవాలి. అందులో నేను చాలా మిందిగా చెప్తాను, చెప్పిందే మళ్ళీ చెప్తాను. అంతేకాదు మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవచ్చు, ఎస్ఆర్ఏ అక్కర్లేదు కదా. కానీ నాకు తెలుసు మీరు ఇప్పుడే కాదమ్మా అబ్బా చాలే ఇంకా 8 అయిందా వదిలేడు, ఎన్నిన్నర రోజు చెప్తాడేమో అనుకున్నాను అనుకుంటారని మీరు చాలామంది అనుకున్నారు కనుక జై గురుదేవుడు.